భస్మం సాక్షాత్తు శివస్వరూపం, అందుకే భస్మం ధరిస్తే శివుణ్ణి మన శిరస్సు మీద ధరించినట్టే. స్త్రీహత్య, గోహత్య, భ్రూణహత్య వీటిని మహాపాపాలుగా పరిగణించారు మన పెద్దలు. అందులో ఆడవాళ్ళని చంపితే వచ్చే పాపం అంత తేలిగ్గా పోతుందంటే పోద పొరపాట్లు కూడా. ఇక గోవు, గోవులో సమస్త దేవతలు ఉన్నారు. గవామంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ, మనం పదే పదే చెప్పుకున్నాం అనేక పురాణాలలో. ఆవు శరీరంలోని అవయవాలలో మొత్తం 14 లోకాలున్నాయి. ఆవు పేడ సాక్షాత్తు యమునని, గోవుమూత్రం నర్మదా నదీ జలమని, గోక్షీరం గంగానదీ జలమని, అందుకే ఆవు కంటే పవిత్రమైనది మరొకటి లేదని ఇతఃపూర్వమే మనం చెప్పుకున్నాం. ఆ గోవును చంపినవాడు, గోమాంసం తిన్నవాడు, వాడికి ఇక ప్రాయశ్చిత్తం లేదన్నారు. అన్ని పాపాల్లోకి ఘోర పాపం గోహత్య, గోమాంస భక్షణం. ఈ రెండింటినీ చేసిన వాడు పూర్తిగా కలిపురుషుడితో సమానం. వాడిని యముడు కోటాను కోట్ల సంవత్సరాల పాటు యమకోపాలలో వేసి శిక్షించి శిక్షించి తర్వాత భూమి మీద అతి భయంకరమైన వికలత్వంతో కూడిన జన్మలిస్తాడు. వాడికి కాళ్ళుండవు, చేతులుండవు, చెవులు మూర్ఖుడవుతాడు, సొంటవుతాడు, తిండి లేక మలమలమాడిపోతాడు. ఇక దేనికైనా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ గోహత్యకి ప్రాయశ్చిత్తం లేదు. అటువంటి గోహత్య, వీరపురుష హత్య, అస్యహత్య ఇటువంటి మహాపాపాల నుండి కూడా పశ్చాత్తాపం చెంది బయటపడాలనుకున్న వాడికి ఒక్కటే మార్గం చెప్పారు, అది భస్మధారణం. కేవలం విభూతి ధరించినంత మాత్రం చేతనే, అది కూడా భక్తితో పశ్చాత్తాపం చెంది, అప్పుడు వాడు ఆ పాపం నుంచి విముక్తి పొందుతాడు. విభూతి ధరించే ముందు, అయ్యా ఈ భయంకర హత్యలు చేశానండి, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఒక గురువు దగ్గరికి వెళ్ళి భక్తితో ఆయన పాదాలు ఆశ్రయించి ఆయనకి నమస్కరించి ఆ తర్వాత ఆయన ద్వారా నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని ఉచ్చరిస్తూ, అంటే ఆయన చెబుతూ ఉంటే ఈ శిష్యుడు ఉచ్చరిస్తూ అప్పుడు విభూతిని ధరిస్తే అటువంటి వాడికి సకల దోషాలు ఆ క్షణమే పరిహారం అయిపోతాయి. ఇతరులను పీడించడం కూడా మహాపాపం. కొట్టడం, తిట్టడం, వాళ్ల ధనం లాక్కోవడం, వాళ్ళని నిరంతరం భయంకరమైన హింసల పాలు చేసి వాళ్ళ సొమ్మంతా లాక్కోవడం, ఈ పాపానికి కూడా ప్రాయశ్చిత్తం విభూతి ధారణ. తర్వాత మాత్రం ఇక చెయ్యరాదు, అది గుర్తుపెట్టుకోవాలి. రజస్సల కాని స్త్రీని, రజోదోషం అంటే బయటున్న స్త్రీని, వైధవ్యం పొందిన స్త్రీని అపహరించి భోగించిన దుర్మార్గుడికి కూడా ప్రాయశ్చిత్తం లేదన్నారు. దానికి కూడా ప్రాయశ్చిత్తం విభూతి ధారణ. ఇంకా కొంతమంది ఉంటారు, వీళ్ళ పని నిరంతరం పిశునత్వమే. పిశునత్వం అంటే కొండని చెప్పడం. వాడిలాట, వీడిలాట, ఎల్లం ఇలా చేసింది, పుల్లం అలా చేసింది, పుల్లారావు గారు ఇలా చేశారు, ఎల్లారావు గారు ఇలా చేశారు, లేరిపోయింది. ఇతరుల మీద నేరాలు చెప్పి తమ జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం అనుకుంటారు పిచ్చివాళ్ళు. ఇలా పరుల మీద కొండేలు చెప్పే వాళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు. ఆ పాపానికి కూడా ప్రాయశ్చిత్తం విభూతి ధారణ మాత్రమే. సద్య ఏమ వినశ్యంతి త్రిపుండ్రస్య చ ధారణాత్. త్రిపుండ్ర ధారణ చేస్తే, విభూతిని భక్తితో మూడు రేఖలుగా ధరిస్తే సద్య ఏవ వినశ్యంతి, ఆ క్షణమే సజ్జ అన్నాడు మళ్ళీ ఆలస్యం వల్ల, తక్షణం నశిస్తాయి. ఏమిటవి? సకల పాపాని వివిధాని చ, సమస్త పాపాలు తొలగిపోతాయి. పరమ పుణ్యప్రదం ఐశ్వర్యప్రదం విభూతి ధారణ అంటే, అందులో శివద్రవ్యాపకరణం శివ నిందాచ కుత్రచిత్ నిందాచ శివభక్తానాం ప్రాయశ్చిత్తైర్న శుద్ధ్యతి. కొన్ని పాపాల్లో మరీ భయంకరమైన పాపం శివద్రవ్యాపహరణం, శివుడి సొమ్మును అపహరించడం. శివాలయాలలో ఆలయానికి సంబంధించిన డబ్బులు కొట్టేసేటటువంటి అధికారులు, ధర్మకర్తలు శివద్రవ్యాన్ని శివుడికి వినియోగించకుండా దిగమింగే పాపాత్ములు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేక పందులుగాను, కుంటి కుక్కలుగాను, నక్కలుగాను పుట్టి నరకం అనుభవిస్తారు. ఇంకా శివనింద సంగతి చెప్పే అక్కర్లా. ఈ మధ్యకాలంలో చాలామంది అయ్యర్ స్వాములు, భయంకరులు శివుణ్ణి తిట్టడం మొదలెడుతున్నారు. ఇలాంటి శివనింద చేసే దుర్మార్గులకి కొన్ని కోట్ల జన్మలెత్తినా ప్రాయశ్చిత్తం ఉండదు. శివుడంటే సమస్త లోక వ్యాపకుడు అనంత చిన్మయాంగం కలిగిన మహాలింగం శివలింగం అంటే అటువంటి శివుణ్ణి తెలుసో తెలియకో దూషిస్తే ఆ పాపాత్ముడికి ప్రాయశ్చిత్తం లేదు. వాడి శరీరంలో అవయవాలన్నీ యమధర్మరాజు గారు భయంకరమైన కత్తులతో ముక్కలు ముక్కల కింద నరికేస్తాట. అటువంటి పాపాత్ములకి ప్రాయశ్చిత్తం ఉందా అంటే లేదు. కానీ ఒకటే ప్రాయశ్చిత్తం, త్రిపుండ్రం భక్తితో ధరిస్తే తెలుసో తెలియకో శివుణ్ణి తిట్టాను ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా శివచిహ్నమైన ఈ విభూతి ధరిస్తున్నాను, శివద్రవ్యాన్ని అపహరించా ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా విభూతి ధరిస్తున్నాను అని భక్తితో విభూతి ధరిస్తే, అది కూడా పంచాక్షరీ మంత్రపూర్వకంగా ధరిస్తే తక్షణం వాడి పాపాలు పోతాయి. విభూతి మహిమ ఇంతింత అని లేదట. విభూతిం నిందతే యో వై బ్రాహ్మణస్యోన్యజాతకః యాతి చ నరకే ఘోరే యావత్ బ్రహ్మా చతుర్ముఖః. తెలుసో తెలియకో వాడు ఎవడైనా అవ్వచ్చు, బ్రాహ్మణవచ్చు, మరోడవచ్చు, ఇంకోడవచ్చు, విభూతిని నిందిస్తే నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మగారి పదవీకాలం ఎంతకాలమో అంతకాలం నరకంలో పడతాట. బ్రహ్మగారి పదవీకాలం వింటే గుండెలు బేజారెత్తుతాయి. కలియుగం 432,000 సంవత్సరాలు, దాన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపరం. కలియుగాన్ని 3తో గుణిస్తే అంటే 1296,000 సంవత్సరాలు త్రేతాయుగం. కలియుగం 432,000 సంవత్సరాలని 4తో గుణిస్తే అంటే 1728,000 సంవత్సరాలు ఇది కృతయుగం. మొత్తం కలిపితే 43,20,000 సంవత్సరాలు ఈ చతుర్యుగ కాలం లేక మహాయుగము అంటారు దీనిని. ఈ కాలం అంతా ఒక మనుకాలం, ఒక ఇంద్రుడి పరిపాలనా కాలం. ఇటువంటివి 1000 గడిస్తే అంటే 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000 ఆలోచించుకోండి ఒకసారి, అది బ్రహ్మగారికి ఒక పగలు. మళ్ళీ 1000 యుగాలు గడిస్తే బ్రహ్మగారికి ఒక రాత్రి. అంటే బ్రహ్మగారికి ఒక్కరోజు గడవాలంటే 43,20,000 మానవ సంవత్సరాలని 2000తో గుణించాలి. అక్కడికి బ్రహ్మగారికి ఒక్కరోజు గడుస్తుందిట. ఇలాంటివి ఆయనకి 365 గడిస్తే ఒక సంవత్సరం, అవి 100 ఏళ్ళు బ్రహ్మకి ఆయుర్దాయం. దాన్ని బట్టి బ్రహ్మగారి ఆయుర్దాయాన్ని మనం లెక్క కట్టుకోవచ్చు. గుండెలు వేజారెత్తుతాయి, ఎంత పేపర్ కావాలి, ఎంత క్యాలిక్యులేషన్ కావాలి. అంతకాలం నరకానికి గడతట. ఎవడు విభూతిని తిట్టినవాడు, విభూతిని తిడితే వాడు ఎవడైనా అంతకాలం నరకంలోనే పడి రోజు చావు దెబ్బలు తింటూనే ఉంటాడు. అంత తేలిగ్గా మోక్షం రాదు. మళ్ళీ వాడికి ప్రాయశ్చిత్తం విభూతిని ధరించి భక్తితో నమస్కారం చెయ్యడమే, మరో రకంగా ప్రాయశ్చిత్తం లేదు. అందుకే విభూతిని బూడిది పూసుకున్నావురా అని ఎవడు అనరాదు. ధరించిన విభూతిని తన చేత్తో తాను చెరుపుకోరాదు. భక్తితో శ్రద్ధతో విభూతిని ఒళ్ళంతా పూసుకున్నవాడు శివస్వరూపుడవుతాడు. విభూతిలో పడుకున్నవాడికి భస్మస్నానం అనే గొప్ప ఫలితం వస్తుంది. విభూతిని ఇతరులకు అందజేసిన వాడికి కూడా మోక్షం లభిస్తుంది. ఇంకెంతెందుకు భస్మరూపీ శివసాక్షాత్ భస్మత్రైలోక్య పావనం అంటే భస్మమును ధరించినవాడు, విభూతి ధరించినవాడు ఇంకా శివుడే. శివుడికి వాడికి తేడా లేదు. ఆ భస్మం 3 లోకాలని పవిత్రం చేస్తుంది. స్నానం చేశామండి, విభూతి పెట్టుకోలేదు అంటే నతత్ స్నానం అన్నారు. నేను విభూతి పెట్టుకోలేదు ఈ పూట, స్నానం చేశాను అంటే అది స్నానం కాదు, అది స్నానం అనుకుంటున్నాడు పిచ్చాడు వీడు. అది స్నానం చేయడం కాదట, మలమూత్రాల మధ్యలో కూర్చోవడంతో సమానం. విభూతి ధరించకుండా స్నానం చేసిన వాడికి నత ధ్యానం, విభూతి ధరించకుండా ధ్యానం చేస్తే అది ధ్యానం కాదు. తద్దానం జపోన్నసహ, విభూతి పెట్టుకోకుండా చేసే దానం దానం కాదు. కోట్ల రూపాయలు దానం చేసినా రవ్వంత విభూతి పెట్టుకోకపోతే వాడి దానం దానం కాదు, అది అపానం అన్నారు. ఇంకా వాడు చేసే జపం జపం కాదు, అది వ్యర్థం. కాబట్టి నిరంతరం విభూతి ధరించాలి. ఒకప్పటి మాట, దుర్వాస మహర్షి చాలా ప్రాచీన కాలంలో ఒకసారి ఇంద్రుణ్ణి చూద్దామని బయలుదేరట. అలా వెడుతున్న దుర్వాసుడు స్వర్గానికి వెళ్లే ముందు శివుణ్ణి పూజించాడు. శివ పూజ చెయ్యాలంటే ఒళ్ళంతా బూడిద పూసుకోవాల్సిందే కదా మరి. అందుకని శరీరమంతా చక్కగా భక్తితో నమశివాయ అంటూ ఒక్కొక్కప్పుడు ఓం త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్తంటూ ఒక్కొక్కప్పుడు హరహర సోమాయ చంద్రాయ సూర్యాయ దక్షాధ్వర నాశికాయ అంటూ సకల దేవతాస్వరూపమైన శివస్వరూపాన్ని తలుచుకుంటూ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క అవయవానికి విభూతి పూసుకున్నాడు. మొత్తం శరీరమంతా ఆపాదమస్తకం విభూతి అలా పులిమేసుకున్నాడు. ఇలా విభూతిని శరీరమంతా అలదీకొని పులుముకొని ఇప్పుడు ఇంద్ర దర్శనానికి బయలుదేరాడు. ఇంద్ర దర్శనం కాదు, ఇంద్రుడికి తన దర్శనమిచ్చి అతన్ని తరింపచేయడం కోసం. అలా పైకి వెడుతున్నాడు. వెడుతున్నంతసేపు శివ కైలాసవాస అంటూనే ఉన్నాడు. ఆయనకి శివుడి పేరు చెబితే చాలు, శరీరం పులకిస్తుంది. ఎందుకంటే దుర్వాసుడు రుద్రాంశతో పుట్టడం వల్ల. పరమ పూజ్యుడు దుర్వాసుడు. తిక్క వచ్చిందో ఎవడైనా శపించవలసిందే. అవతలవాడు ఎవడైనా వెనక ముందు చూసుకోడు. అనుగ్రహించాడా, ఇక అనుగ్రహానికి తిరుగుండదు. శరీరమంతా భస్మం పూసుకుని శివధ్యానం చేసుకుంటూ ఆగ్రహానుగ్రహ సమర్థుడైన దుర్వాసుడు స్వర్గానికి ప్రయాణమయ్యాట. దారి పొడుగుత హరుణ్ణే తలుచుకుంటూనే శంభో సదాశివా హర హర మహాదేవా హర హర శంభో శివ శివ శంభో హర హర శంభో శివ శివ శంభో అనుకుంటూ తన్మయత్వంతో వెడుతున్నాడు ఆయన. హఠాత్తుగా కొంత దూరం వెళ్ళాక భయంకరమైన ఆర్తనాదాలు వినబడ్డాయి. రక్షించండి రక్షించండి, బావోయ్ చచ్చిపోతున్నాం, దెబ్బలు దెబ్బలు వేడి అంటూ ఇలాంటి రకరకాల అరుపులు ఆర్తనాదాలు వినబడి ఆశ్చర్యపోయాడు. ఎక్కడ నుంచి అని పక్కకు చూసేట. శివస్మరణలో ఉన్న ఈయనకి ఆ శబ్దాలు కొంచెం మనస్సుకి కంపం కలగజేశాయి, బాధ కలిగించి చూశాడు. అది నరకం. నరకంలో కూడా కుంభీపాకము అంటారు దానిని. కుంభీపాకం అంటే అక్కడ నరక కుండంలో పెద్ద పెద్ద కుండలు ఇనుముతో తయారు చేసి పెడతారు. ఆ ఇనప కుండల నిండా నూనె పోసి మరగబెడతారు. పాపాత్ముల్ని యాతనా శరీరం అనే శరీరంలో ప్రవేశపెట్టి ఈ కుంభీపాకం అనే నరకంలో ఉన్న కుండలలో మరుగుతున్న నూనెలో పోసేస్తారు. పెద్ద పెద్ద కుండలు అవి. ఒక్కొక్క కుండలో ఒకేసారి 1,000 ఏనుగులు పడతాయన్నమాట. ఏకంగా అలాంటి పెద్ద పెద్ద కుండలలో నిండా నూనె పోసి కింద పెద్ద పెద్ద కట్టెలు, చింతకట్టెలు, ఆ కట్టెలు, ఈ కట్టెలు పెట్టి ఓ మంట పెట్టేస్తుంటే ఈ మంటకి ఇనపకుండ కూడా ఇరుపెక్కిపోయిందిట. అంటే నూనె ఎలా కాగిపోతుందో ఆలోచించండి. సల్ల 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 కాగిపోతూ ఉంటుంది ఆ నూనె. అందులో పాపాత్ముల్ని తీసుకొచ్చి పారేస్తారు. ఏమండి పాపాత్ముడు అందులో పడితే చావడా అంటే అదే వచ్చింది తిప్పలు. మన శరీరం ఈ మానవ శరీరం అయితే చస్తుంది, కానీ అక్కడ ఉన్నది మానవ శరీరం కాదు, యాతనా శరీరం అని ఒక శరీరం ఉంటుంది. అది నల్లగా మొద్దులాగా ఒక పెద్ద దుఃఖ శరీరం అన్నమాట. ఆ శరీరంలోకి ప్రాణాన్ని పెడతారు. ఈ శరీరం కాలిపోయి బాధపడి ఏడుస్తుంది, కానీ చావు ఉండదు దానికి. అందువల్లే నరకం అంటే నిజంగా నరకం అన్నారు. చావు ఉంటే ఒక దెబ్బకి అయిపోతాడు, కానీ వీడు చావడు బాధ, మళ్ళీ అతుక్కుంటాయి అవయవాలు, మళ్ళీ మామూలుగా అవుతాడు, మళ్ళీ ఏడుపు. అబ్బబ్బబ్బా, ఆ నరకం అనుభవించిన వాడికి తప్ప మామూలు వాడికి తెలియదు అన్నమాట. అంత భయంకరమైన బాధ అది. కుంభీపాకంలో వీడిని పారేసి ఆ కొండలో మరుగుతున్న నూనెలో పెద్ద పెద్ద చక్రాలు, పకోడీలు పైకి తీయడానికి వాడతారే చక్రాలు, అటువంటి అనమాట. ఆ బూర్లు ముకుడు లాంటి దాంట్లో పారేయడం, వీడు వేగిన తర్వాత ఇలా పైకెత్తారు, చల్లపుణికి ఎత్తినట్టు, మైసూరు బజ్జీలు ఎత్తినట్టు, మిరపకాయ బజ్జీలు ఎత్తినట్టు, ఒరే ఉడికావా వేగావా అని మళ్ళీ అందులో పారేస్తారు. వీడు బాబోయ్ బాబోయ్ అంటుంటే మళ్ళీ పైకెత్తుతారు, మళ్ళీ మామూలుగా అవుతాడు, మళ్ళీ అందులో ఉడుకుతాడు. ఇలా పైకి అవ్వడం, మామూలుగా మళ్ళీ ఉడకడం, ఉడకడం పైకి రావడం, ఉడకడం పైకి రావడం, ఇలా వాడిని చాలా కాలం ఏడిపిస్తారు. ఈ నరకానికి కుంభీపాకం అన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ నరకానికి వెళ్ళక్కర్లా. పద్మాకర్ గారు లాంటి గురువుల్ని తిట్టుకుంటే చక్కగా అక్కడికి వెళ్ళి పుణుకులు వేగినట్టు వేగచ్చు. శివపురాణాన్ని, విభూతిని, తల్లిదండ్రుల్ని తిట్టే వాళ్ళందరికీ ఆ నరకం తప్పదు. అందుకే తల్లిదండ్రులకి భక్తితో నమస్కారం చేయాలి. సద్గురువులకి, పౌరాణికులకి వంగి నమస్కరించాలి, గౌరవించాలి. వెకిలి వేషాలు వేస్తే అక్కడ పుణుకులు, చల్ల పుణుకులు, మైసూరు బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు వేగినట్టు వేగుతాం. అలాంటి కుంభీపాక నరకంలో వేగిపోతున్న పాపాత్ములు బాధ తట్టుకోలేక బాబోయ్ రక్షించండోయ్, కాలిపోతున్నామోయ్ రక్షించండోయ్ అని అరుస్తున్నారు. ఈ అరుపులకి కంగారు పడి కుతూహలంగా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని దుర్వాసుడు ఆ నరక కొండంలోకి తొంగి చూశాట. ఆశ్చర్యం, మొత్తం నరక కొండమే మారిపోయింది. నరక కొండం మొత్తం స్వర్గంగా మారిపోయింది. అందంగా తయారైపోయింది. అక్కడంతా రంభ వంటి అప్సరసలు వచ్చేశారు. ఆహా, ఏమి హాయండి ఆ ప్రదేశం అంతాను. అప్పటిదాకా ఉన్న బాధలన్నీ పోయాయిట, అప్పటిదాకా ఉన్న సమస్త దుఃఖాలు పోయాయిట. పరమానందంతో ఉన్నారు వాళ్ళు. చల్ల గాలి వీచింది, ఈ కొండలు మాయమైపోయాయి, నూనె మాయమైపోయింది, వేగడాలాగిపోయాయి, యమభటుల కంగారు వచ్చింది, కుంభీపాక నరకం స్వర్గం కింద మారిపోయింది ఏమిటి అని. వాళ్ళు కంగారు పడి పరుగు పరుగును యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజా, ఈ పూట ఒక ఆశ్చర్యం జరిగింది అన్నారట. ఏమిటన్నాడు ఆయన, కుంభీపాక నరకం అంతా స్వర్గం కింద మారిపోయింది, కొండలు పోయాయి, నూనె మాయమైపోయింది, యమయాతన పొందుతున్న యాతనా శరీరాల్లో ఉన్న పాపాత్ములు అందంగా తయారయ్యారు, అప్సరసలు వచ్చి వాళ్ళకి నాట్యం చూపిస్తున్నారు, వాళ్ళందరూ సుఖభోగాలు అనిపిస్తున్నారు, చల్లగా న్యాచురల్ ఏసీలో పెట్టినట్టుగా ఉంది వాళ్ళ శరీరాలు, బోయి ఏం ఆనందం పొందుతున్నారు. ఏమిటో హఠాత్తుగా నరకం ఇలా స్వర్గం అయిపోయింది ఏమిటి అంటే, యమధర్మరాజు గారు ఆయన ఆశ్చర్యపోయి తాను కొండం దగ్గరకు వచ్చాట. అప్పటికి అక్కడికి నారదుడు కూడా వచ్చాడు. నారద, కుంభీపాక నరకం స్వర్గం అయ్యింది ఏమిటయ్యా, ఇదేమిటో ఆశ్చర్యం అన్నాడు యముడు. నాయన, ఇదంతా ఈ దుర్వాసుడి యొక్క ప్రభావం అన్నట్ట. ఇదేమిటి దుర్వాసు మహర్షి, ఇలా నరకాలన్నీ స్వర్గంగా చేస్తే రేపటి నుంచి పాపాత్ములు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోరా, భూలోకంలో పాపాలు చేస్తారు, నరకానికి వచ్చి శిక్షలు అనుభవిస్తున్నప్పుడు మధ్య మధ్యలో మీలాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ స్వర్గం పొందితే ఎలాగా అంటే, ఆయన చిరునవ్వు నవ్వి, నాకేం తెలియదయ్యా బాబు, నేనేం మార్చలేదన్నాడు ఆయన. అప్పుడు నారదుడు, దుర్వాసుడి ప్రభావం అంటే దుర్వాసుడు మార్చాడని కాదయ్యా యమధర్మరాజా, ఈ దుర్వాసుడు శరీరమంతా విభూతి పూసుకున్నాడు. ఈ నరకకొండంలో నుంచి వస్తున్న శబ్దాలు విని లోపలికి తొంగి చూడగానే ఆయన నుదుటి నుంచి ఉన్న విభూతి రాలి ఇక్కడ పడింది. ఆయన నమశివాయ అంటూ మంత్రపూర్వకంగా ధరించిన విభూతి నరకకొండంలో రాలగానే నరకం కాస్త స్వర్గం అయిపోయింది. ఇది విభూతి మహిమ. అత్యంత భయంకర నరకాన్ని, యమబాధని కూడా పవిత్ర స్వర్గంగా మార్చే శక్తి కేవలం విభూతికే ఉంది. అందుకే విభూతి శివస్వరూపం, శివుడితో సమానం, కాబట్టి విభూతికి సాటి వచ్చేది మరొకటి లేదు అన్నట్ట. ఆశ్చర్యపోయాడు యముడు. అప్పటి నుంచి విభూతి ధారణ చేసి చచ్చిపోయిన వాణ్ణి స్వర్గానికి పంపండి, నరకానికి తీసుకురావద్దన్నాడు ఆయన. ఓహో, ఎంత గొప్పది విభూతి మహిమ శౌనకాది మహర్షులారా. అందుకే నిరంతరం విడిచిపెట్టకుండా శరీరమంతా భస్మం పులుముకోండి. ఏ క్షణంలో మానవుడికి ఆయువు నశిస్తుందో, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. చచ్చేటప్పుడు విభూతి పెట్టుకుంటామండి, ఇప్పుడు సినిమాకి పోతున్నాం, ఇప్పుడు మాత్రం పెట్టుకోమంటే అక్కడుండగా చస్తే అప్పుడు నరకానికి పోతావు, ఏ దిక్కుమాలన్నో చూస్తూ. కాబట్టి అలా కాదు, నిరంతరం విభూతి ధరించవలసిందే. నిత్యం సన్నిహితో మృత్యు, ఎప్పుడు పక్కనే ఉంటాట యమధర్మరాజు గారు కాసు కూర్చుని. హాయ్ మిస్టర్ ఫ్రెండ్, రెడీ అంటాడు. దాంతో వీడి కంగారు, ఎప్పుడు మృత్యు వస్తాడో తెలియదు గనక కరికర్ణాంత విలోలమాయువు. మన ఆయుర్దాయాన్ని కరికర్ణ అంత విలోలమన్నారు. ఏనుగు చెవి కింద చూడండి, ఎప్పుడు చిట్ట చివర ఆ చెవి కదులుతూనే ఉంటుంది కింద, ఎప్పుడు నిలకడగా ఉండదు. ఏనుగు చివరి చెవి చివరి భాగం ఎలా అయితే నిరంతరం కదులుతుందో మన ఆయువు కూడా అలా కదులుతూనే ఉంటుంది. ఎప్పుడు పోతామో, ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు ఎక్కడికి పోతామో తెలియదు. అందుకే నిరంతరం విభూతి ధరించాలి. విభూతి అంత పవిత్రమైనది. త్రినేత్రం త్రిగుణాధారం త్రిదేవ జనకం శివం స్మరన్ నమ శివాయే తిలలాటేతు త్రిపుండ్రకం. సాక్షాత్తు శివుడు త్రిగుణ ప్రకృతికి ఆశ్రయం, బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా తండ్రి, ఆయన శివుడంటే. అందుకే ఆ శివుణ్ణి ఓం నమ శివాయ అని స్మరిస్తూ ఈ శ్లోకంలో చెప్పాడు సుస్పష్టంగా. 114వ శ్లోకంలో విజ్జేశ్వర సంహితలో 24 అధ్యాయంలో చెప్పాడనమాట. స్మరన్ నమశివాయేతి లలాటేతు త్రిపుండ్రకం, నమశివాయ అని స్మరిస్తూనే నుదుట త్రిపుండ్రధారణ చెయ్యాలి. ఉట్టినే బూడిద పూసుకోవడం కాదు, పక్క వాళ్లతో కౌలు చెబుతూ పద్మాకర్ గారు కాఫీ తాగుతారా అంటూ బూడిద పూసుకోకూడదన్నారు. నమశివాయ 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 అంటూ స్మరిస్తూ విభూతి ధరిస్తే వాడికి మోక్షం వస్తుంది. ఈశాభ్యాన్ నమః అని ఉచ్చరిస్తూ పార్శ్వాలకి అంటే ఎడమవైపు కుడివైపు ఉన్న భుజాలకి పూసుకోవాలి. ఇంకా ముంజేతులకి పూసుకునేటప్పుడు, ఆ ముంజేతులకి పూసుకునేటప్పుడు బీజాభ్యాన్ నమః అనాలట.
ఇంకా మిగతా శరీరంలోని అవయవాలకి పూసుకునేటప్పుడు పితృభ్యాం నమః ఉమేశాభ్యాం నమః అనాలి. వీపు మీద కూడా రాసుకుంటారు విభూతి, శిరస్సుకి వెనక భాగం అన్నమాట. అప్పుడేం చెయ్యాలి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన వెనక వేపు వీపు వేపు భాగాలలో విభూతి పూసుకునేటప్పుడు భీమాయ నమః భీమాయ నమః అనుకుంటూ చెయ్యాలి. భీమాయేతి తతఃపృష్ఠే శిరసః పశ్చిమే తథా, శిరస్సుకి వెనక భాగంలో అంటే వెన్నుపూస భాగాల్లో, భుజాలకి వెనక భాగాల్లో పూసుకునేటప్పుడు భీమాయ అంటూ పూసుకోవాలి సుమా అన్నారు. అలా పూసుకుంటే అప్పుడు విభూతి వల్ల సంపూర్ణ ఫలితం వస్తుంది. ఇంకా శివభక్తుడికి మరొక ముఖ్యమైన ఆయుధం రుద్రాక్ష. రుద్రాక్ష కూడా శివుడి కన్నే, రుద్రుని యొక్క అక్షమది. అందువల్ల శివుడి కన్నే మన శరీరంలో ఉంటే ఇంక అంతకంటే కావలసినదేమున్నది? శివుడు రుద్రాక్షల వంకతో మన శరీరం మీద తన దృష్టిని ప్రసరిస్తాడు. ఈయన దృష్టి మన మీద ఉన్నంతకాలం ఇతరుల పాపదృష్టి మననేమీ చెయ్యదు. అందువల్ల తప్పక శివభక్తుడైన వాడు, శివభక్తుడు కానివాడు కూడా రుద్రాక్ష ధరించవలసిందే. ఒకప్పుడు పార్వతీదేవికే శివుడు చెప్పాట రుద్రాక్ష మహిమ గురించి. ఒకసారి పార్వతీదేవికి అనుమానం వచ్చింది, ఏమండి మీరు చూస్తే రుద్రాక్షలు ధరిస్తారు, నాకు రుద్రాక్షలు ఇచ్చారు, పెళ్లికి అందరూ బంగారపు గొలుసులు పెడితే మీరు రుద్రాక్షల దండే ఇచ్చారు, నాకు గాజులు ఇవ్వంటే రుద్రాక్షల గాజులే వేశారు, ఎక్కడ చూసినా రుద్రాక్షలే, అస్సలు బంగారపు గాజులు చేయించరా, అసలు బంగారం లేకుండా టింగురంగానని ఈ రుద్రాక్షలు ధరించి తిరగడం వెనక అతల అంతరార్థం ఏమైనా ఉందా అని అడిగింది. ఎందుకు అడిగింది అడుగు తెలియక, కాదు ఆయన సమాధానం చెబితే అందరూ వింటారు, తద్వారా లోకం ధరిస్తుంది గనక. భౌతికమైన బంగారం ఎంతకాలం ఉంటుంది? ఎంత బంగారం ధరించినా యముడు రాకుండా ఉంటాడా? ఈ బంగారాలు నిలబడతాయా? స్టింగురంగా అంటూ శృంగారించుకొని బంగారాన్ని పెట్టుకుని పెడితే ఎవడోవడో నరికవతలు పారేస్తాడు. అందువల్ల అనుక్షణము చాలా ప్రమాదకరమైనది ఏమిటంటే సువర్ణం. ఆ సువర్ణం కంటే భగవంతుడి దగ్గర శాశ్వతంగా నివాస సౌఖ్యాన్ని ఇచ్చేది రుద్రాక్షసుమ. అందుకే అది లోకానికి తెలియజెప్పడానికి స్వామివారిని పార్వతి అడిగితే ఆయన చెప్పాడు, శృణుదేవి మహేశాని రుద్రాక్ష మహిమాం శివే కథయా మిత్రవ ప్రీత్యా భక్తానాం హితకామ్యయా దివ్య వర్ష సహస్రాణి మహేశాని పునఃపురా తపః ప్రకుర్వతస్త్రస్తం మనస్సంయమ్య వై మమ స్వతంత్రేణ పరేశేన లోకోపకృతికారిణ లీలయా పరమేశాన్ని చక్షురున్మీలితం మయా. ఓ పార్వతి, లోకశ్రేయస్సు కోసం రుద్రాక్షల గురించి అడిగవు చెబుతున్నా విను. పూర్వం నేను కొన్ని వేల సంవత్సరాలు హిమాలయ పర్వతంలో కఠోర తపస్సు చేశాను, కళ్ళు మూసుకుని తపస్సు చేశాను. ఆ కాలంలో నువ్వు సతీదేవిగా శరీరం చాలించావు, ఇంకా పార్వతిగా పుట్టాలి, నీకు నాకు వివాహం కాలేదు, అందుకే నీవు లేని లోటుని పూర్తి చేసుకోవడానికి నీవు లేకపోతే ఒక్క క్షణం నేనుండలేను గనక, శివుడికి పార్వతికి అభేదం గనక, మనిద్దరం అర్ధనారీశ్వరులం గనక, నీకోసం మనస్సులో చింత పెట్టుకుని కఠోర నియమంతో తపస్సు చేశాను. అలా తపస్సు చేస్తూ ఉంటే హఠాత్తుగా ప్రజలంతా భయపడిపోయారు, నా మనస్సు కూడా ఈ తపస్సుకి రవ్వంత కంపించింది. అప్పుడు నేను లీలగా కళ్ళు తెరిచాను. అలా కళ్ళు తెరుస్తున్న సమయంలో నా కంటి నుంచి నీటి బిందువులు జారిపడ్డాయి. సహజంగా ఎవడైనా ఎక్కువసేపు కళ్ళు మూసుకుని హఠాత్తుగా వెలుతురు చూస్తే కన్నీళ్ళు వస్తాయి, నాది అలా కాదు. ఈ మహాతపస్సు యొక్క వేడి వల్ల కళ్ళల్లోంచి నీటి బిందువులు బయటకు వచ్చాయి. ఆ కన్నీటి బిందువులే నేల మీద పడ్డాయి, ఆ కన్నీటి బిందువులే రుద్రాక్ష వృక్షాలయ్యాయి అన్నాడు. అంటే తపస్సు చేసి కళ్ళు తెరిచిన శివుడి కంటి నుంచి కారిన నీటి బిందువులే ఈనాటి రుద్రాక్ష వృక్షాలు. ఇంత అత్యద్భుతంగా పంచవింశోధ్యాయంలో అంటే 25వ అధ్యాయంలో మహానుభావుడు వేదవ్యాసుడు విజ్జేశ్వర సంహితలో రుద్రాక్ష గురించి చెప్పాడు. ఈ రుద్రాక్ష మహాత్మ్యం ఇటు దేవీ భాగవతంలో కూడా ఉంటుంది ఏకాదశ స్కంధంలో. అబ్బో మహామహిమ రుద్రాక్షదంటే, పార్వతికి స్వయంగా చెప్పాడంటే స్వామి ఎంత గొప్పదో ఆలోచించండి. ఆ కన్నీటి బిందువులు వృక్షరూపం పొందాయి, అందుకే అప్పటి నుంచి
రుద్రాక్ష అంటే శివుడి కన్నే, శివుడి దివ్యశక్తే, తపశ్శక్తే అని ప్రసిద్ధికెక్కింది. ఈ రుద్రాక్షల్ని శివుడు ఇటు విష్ణు భక్తులకి, బ్రహ్మభక్తులకి, సర్వవర్ణాల వారికి ఇచ్చాడు. ఆడ, మగ, స్త్రీ, నపుంసక, పురుష, కుల, జాతి, మత భేదం లేకుండా ఎవరైనా రుద్రాక్షలు ధరించవచ్చు. రుద్రాక్షలు భూలోకంలో ముందు గౌడ దేశంలో పుట్టాయి. శివుడు అక్కడి నుంచి వాటిని ఏం చేశాట, మధుర, అయోధ్య, లంక, మలయ, సహ్యపర్వతాలు, కాశీ ఇంకా 10 స్థానాలలో లభ్యమయ్యేటట్టుగా చేశాడు. వేదం చదువుకోవాలంటే రుద్రాక్ష ధరించాలి, పురాణాలు చదవాలంటే రుద్రాక్ష ధరించాలి, ఏ రకమైన శుభకార్యం చేసినా రుద్రాక్ష ధారణం చెయ్యవలసిందే. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులనే తేడా లేకుండా అందరూ రుద్రాక్ష ధరించవచ్చు. అసలు రుద్రాక్షల్లో కూడా 4 రకాల జాతులు ఉన్నాయి, అత్యంత పవిత్రమివి. ఇందులో తెలుపున్నాయి, ఎరుపున్నాయి, పసుపున్నాయి, నలుపున్నాయి. మానవులు తమకి ఇష్టమైనవి, యోగ్యమైనవి ధరించవచ్చు. ఏదైనా భుక్తి ముక్తి ఇస్తుంది. రేగిపొండంత ప్రమాణం కలిగిన రుద్రాక్ష ధరిస్తే సుఖం పెరుగుతుంది, సౌభాగ్యం పెరుగుతుంది. పెద్ద ఉసిరికాయంత ప్రమాణం కలిగిన రుద్రాక్ష అయితే ఉత్తమమని, రేగిపండు ప్రమాణం కలిగింది మధ్యమమని, శనగ గింజంత చిన్నదైతే అధమమని చెప్పారు. కాబట్టి పెద్దదయ్యే కొద్దీ శక్తి ఎక్కువ ఇస్తూ ఉంటుంది అని అర్థం. ఆశ్చర్యం ఏమిటంటే రుద్రాక్షధారణం సకల భయంకర హత్యాది పాపాలన్నిటినీ ఆ క్షణమే తొలగిస్తుంది, వాళ్ళు ఎక్కువ ఆలస్యం చేయకుండా తొలగించేస్తుంది. రుద్రాక్షధారణ వల్ల అన్ని పాపాలు పోతాయని చెప్పారు. శిఖలో 3, చెవులకి ఒక్కొక్కదానికి 6, కంఠంలో 101, చేతులకి, మోచేతులకి, మణికట్టులకి వీటికి 11, యజ్ఞోపవేతంలో కూడా 3 రుద్రాక్షలు శివభక్తులు ధరిస్తే వాడికి ఈ జన్మలోనే శివత్వం ప్రాప్తిస్తుందన్నారు. కనీసం 9, 18, 27, 108, 54 ఇలా ధరించడం కూడా మంచిదే. ఏదైనా రుద్రాక్ష ధరించే ముందు గురువుల దగ్గరికి వెళ్ళి ఈ రుద్రాక్షల్ని ఇచ్చి శివ పూజ చేయించుకుని ఆయన చేత మన మెడలో వేయించుకుంటే ఎక్కువ లాభం అన్నారు. రుద్రాక్షధారణ గురువుగారు స్వయంగా, భక్తులు స్త్రీలైనా పురుషులైనా మెడలో స్వయంగా వేస్తే మంచిదన్నమాట. ఇక ఈ రుద్రాక్షధారణ చేసేటప్పుడు అఘోరే ఏభ్యో తఘోరే ఏభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వే ఏభ్య సర్వ శర్వే ఏభ్యో నమస్తే స్తు రుద్రరూపేభ్య అనే మంత్రం పఠిస్తూ వేస్తే మరీ మంచిదన్నారు. ఇక్కడ కొంతమందికి అనుమానం, బ్రహ్మచారులకి పర్వాలేదండి, గృహస్థులం కదండి, కాపురాలు చేస్తాం కదా మేము వేసుకోవచ్చు అని. ఎంతో వెర్రి ప్రశ్న అన్నాడు శివుడు పార్వతికి ఆ మాట. వర్ణీ వనీ గృహీ యతి నియమే నదధ్యాత్ ఏతద్రహస్య పరమో నహి జాతు తిష్ఠేత్ అన్నాడు. వేసుకునేవాడు బ్రహ్మచారవ్వచ్చు, లేకపోతే గృహస్థాశ్రమం కలిగిన వాడవ్వచ్చు, వనీ వానప్రస్థంలో ఉన్నవాడవ్వచ్చు, యతి అవ్వచ్చు. ఎవడైనా సరే గురువు దగ్గర ఒక నియమబద్ధంగా వేసుకుంటే చాలు. ఒకసారి వేసుకున్నాక రుద్రాక్ష మన శరీరంలో ఒక భాగం. శరీరంలో ఒక భాగాన్ని తీసి పక్కన పెడతామా? రాత్రి పడుకునేటప్పుడు కాలో చెయ్యో తీసి పక్కన పెట్టి నిద్రపోగలమా? తలకాయ తీసి పక్కన పెట్టేసి నిద్రపోయి మళ్ళీ పొద్దున్న లేచి తలకాయ తగిలించుకోగలమా? అలాగే రుద్రాక్ష కూడా శరీరంలో ఎప్పుడూ ఉండవచ్చు అన్నారు. సో రుద్రాక్ష గురుముఖత మంత్రపూర్వకంగా వేసుకుంటే, గురువుగారు మంత్రం చదువుతూ ఆయన మన వెళ్ళలో వేసేసాడంటే ఇక అది మన శరీరంలో ఒక భాగం అయిపోతుంది. అది చాలా మంచిది. త్రిపుండ్రం ధరించి, రుద్రాక్ష ధరించి, జటాజోట ధారణ చేస్తే యమలోకాన్ని చీల్చి చెండాడగలుగుతాడు ఎవడైనా సరే. 9 ముఖముల రుద్రాక్ష భైరవ స్వరూపం. ఇక్కడి నుంచి చాలా అద్భుతం. రుద్రాక్షల్లో ఏ రుద్రాక్షలైనా మనకి లాభమే. అందులో ఒక మాట చెప్పాడు, ఏకముఖ రుద్రాక్ష శివస్వరూపం. ఇది దొరికితే దీన్ని మెడలో వేసుకోవడం మంచిది. ఏకాదశి నాడు, శివరాత్రి నాడు, సోమవారం నాడు, కార్తీక పూర్ణిమ నాడు, మాఘ పూర్ణిమ నాడు వేసుకుంటే ఇంకా శాశ్వతంగా శరీరంలో దాన్ని అట్టే పెట్టుకుంటే భుక్తి ఇస్తుంది, ముక్తి ఇస్తుంది, బ్రహ్మహత్యాది దోషాలు పోతాయి. ఇది మెడలో ఉన్నా లేక ఇంట్లో దీనిని పూజించినా అన్ని ఉపద్రవాలు పోతాయి, ఏమనుకుంటే అది నెరవేరుతుంది. 2 ముఖాలు కలిగిన రుద్రాక్ష ఇక సర్వశ్రేష్టం, గోహత్యా పాపాన్ని తొలగిస్తుంది. 3 ముఖాలు కలిగిన రుద్రాక్ష నీకు ఏ సాధన సంపత్తి కావాలో అవి ఇస్తుంది. ఇది విద్యలను కూడా ఇస్తుంది.
నాలుగు ముఖాలు కలిగిన రుద్రాక్ష బ్రహ్మస్వరూపం నరహత్యా దోషం తొలగిస్తుంది. ఇది ధర్మ అర్ధ కామ మోక్షాలు ఇస్తుంది. పంచముఖ రుద్రాక్ష సాక్షాత్తు రుద్రస్వరూపం అన్నాడు ఏకంగా. పంచవక్త్ర స్వయం రుద్ర కాలాగ్నిర్నామత ప్రభు. పంచముఖ రుద్రాక్ష రుద్రస్వరూపమే. ఈ రుద్రాక్షకి కాలాగ్ని అని పేరు. కాలాగ్ని రుద్రాయాని రోజు అదొట్లా ఆ కాలాగ్ని రుద్రుడు అన్నమాట. ఇది ఇది అన్ని పాపాలు తొలగించి ముక్తినిస్తుంది, భుక్తినిస్తుంది. వెళ్ళకూడని చోట్లకి వెళ్ళినా, తినకూడనివి తిన్నా, ఈ పాపాలన్నీ ఈ పంచముఖ రుద్రాక్ష ధారణ వల్ల తొలగుతాయి. ఆరుముఖాల రుద్రాక్ష కుమారస్వామి రూపం. ఇది బ్రహ్మహత్యాది పాపాలన్నీ తొలగిస్తుంది. ఏడుముఖాల రుద్రాక్ష అనంగం. ఇది దరిద్రుణ్ణి కూడా సంపద కలిగిన వాణ్ణి చేస్తుంది. ఎనిమిది ముఖాల రుద్రాక్ష వసుస్వరూపం. దీనికి భైరవము అని కూడా పేరు. దీనిని ధరిస్తే పూర్ణాయుర్దాయంతో ఉంటాడు, మరణించాక శివసాయుజ్యం పొందుతాడు. ఇక తొమ్మిది ముఖాల రుద్రాక్ష భైరవస్వరూపం. కపిల మహర్షి యొక్క స్వరూపం. రెండు రూపాలు అందులో ఉన్నాయట. ఇది ధరిస్తే ఇంకా సాక్షాత్తు అమ్మవారి దగ్గర ఉంటాడు. ఎందుకంటే దీనికి అధిష్టాన దేవత దుర్గా లేక మహేశ్వరి అమ్మవారు. ఇది ఎడంచేత్తో ధరిస్తే వాడు నాతో సమానుడవుతాడని శివుడు పార్వతికి చెప్పాడు. ఏకంగా తొమ్మిది ముఖాల రుద్రాక్ష ధరించిన వాడు నాతో సమానుడే, అంటే శివస్వరూపుడు అవుతాడు వాడు మహేశ్వరి. పది ముఖాల రుద్రాక్ష ఉంది. ఇది సాక్షాత్తుగా విష్ణుస్వరూపం. దీనిని ధరిస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయి. పదకొండు ముఖాల రుద్రాక్ష రుద్రస్వరూపం. ఇది ధరిస్తే సర్వ విజయం. ఏ పనిలోకి అడుగుపెట్టినా అందులో విజయం తప్ప అపజయం ఉండదు వాడికి. ఇక పన్నెండు ముఖాల రుద్రాక్ష జుట్టులో ధరించాలి, తల మీద ధరించాలి. ఇందులో 12 మంది సూర్యులు ఉంటారు, వాళ్ళని ద్వాదశాదిత్యులు అంటాం. 13 ముఖాల రుద్రాక్ష విశ్వేదేవతాస్వరూపం. ఇది కూడా కోరిన కోరికలు తీరుస్తుంది, సౌభాగ్యం ఇస్తుంది, మంగళం ఇస్తుంది. 14 ముఖాల రుద్రాక్ష దొరకడం కష్టం. ఇది భక్తితో శిరస్సు మీద ధరిస్తే పాపనాశనం. ఇది కూడా మహాశివస్వరూపం. ఇక వీటికి మంత్రాలు కూడా చెబుతున్నా విను. 14 మంత్రాలు. ఆ 14 మంత్రాలతో ఒక్కొక్క ముఖం దగ్గర నుంచి 14 ముఖాల వరకు ఉన్న రుద్రాక్ష ధరించడం మంచిది. అందులో మొదటి మంత్రం ఏకముఖ రుద్రాక్షకి ఓం హ్రీం నమః. ఏకముఖ రుద్రాక్ష వేసుకునేటప్పుడు ఈ మంత్రం. ఇంకెక్కడి నుంచి వరుసగా 2 2 ముఖాలు, 3 మంత్రం 3 ముఖాలకి అలా ఉపయోగించుకోండి. మొట్టమొదటి మంత్రం ఓం హ్రీం నమః. 2వ మంత్రం ఓం నమః. 3వ మంత్రం ఓం క్లీం నమః. 4వ మంత్రం ఓం హ్రీం నమః. 5 మళ్ళీ హ్రీమే, ఓం హ్రీం నమః. 6వ మంత్రం ఓం హ్రీం హ్రుం నమః. 7వ మంత్రం ఓం హ్రుం నమః. హుం అంతే, ఇంకా దానికి ఏం ఉండదు. 8వ మంత్రం ఓం హుం నమః, మళ్ళీ అదే మంత్రం అన్నమాట యథాతథంగా. 9వ మంత్రం ఓం హ్రీం హుం నమః. 10వ మంత్రం ఓం హ్రీం నమః నమః. 2 సార్లు నమః వస్తుందంతే. కొన్ని మంత్రాలు యథాతథంగా మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఇక 11వ మంత్రం ఓం హ్రీం హుం నమః. 12వది ఓం క్రోం క్షౌం రౌం నమః. 13వ మంత్రం ఓం హ్రీం నమః. 14 ఓం నమః. ఈ దివ్య మంత్రాలతో వీటిని ధరిస్తే అప్పుడు ఇంకొంచెం తొందరగా సాధనలో విజయం పొందుతాడు మానవుడు. రుద్రాక్ష ధరిస్తే ఎవరెవరికి ప్రీతి పాత్రుడవుతాడో చెబుతావిను. రుద్రాక్షమాలినం దృష్ట్వా శివో విష్ణుః ప్రసీదతి దేవీ గణపతి సూర్యః సురాశ్చాన్యేపి పార్వతి. పార్వతి, ఈ రుద్రాక్షమాల ధరించే వ్యక్తి ఇటు శివుడికి ప్రీతిపాత్రుడవుతాడు, విష్ణువుకి ప్రీతిపాత్రుడవుతాడు, అమ్మవారికి ఇష్టుడవుతాడు, గణపతికి ఇష్టుడవుతాడు, సూర్యుడికి ఇతర దేవతలకి ప్రీతిపాత్రుడవుతాడు. ఇంతెందుకు? రుద్రాక్ష సకల దేవతా ప్రీతిపాత్రకరము. ఇంకందులో సందేహం లేదుగాక లేదు. ఈ రుద్రాక్షని భక్తితో నిరంతరం ధరించవచ్చు. మరొక విశేషం చెబుతున్నా విను. ఎంతటి పాపాత్ముడికైనా శాశ్వత మోక్షమిచ్చేది రుద్రాక్ష అని తెలియచేసే గొప్ప కథ. అత్యంత ప్రాచీన కాలంలో ఏకావళి అని ఒక పరమసుందరి ఉండేది. ఈవిడ మంచి విప్రవంశంలో పుట్టింది. ఈవిడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రోజులో పెళ్లి చేశారు. ఇష్టమేముంది, ఆ రోజులో ఒక మహాపండితుడు ఉన్నట్ట, ఆయన గురుకులం పెట్టాడు. ఆ గురుకులం పెట్టి కాశీలో ఎంతోమందికి పాఠాలు చెప్పేవాడు. మహానుభావులు ఎంతోమంది ఆయన దగ్గర చదువుకున్నారు. ఆయనకి 30 ఏళ్ల వయస్సులో 15 ఏళ్ళు కలిగిన ఈ ఏకావళినిచ్చి పెళ్లి చేశారు. ఆవిడకి మొదటి నుంచి భర్త అంటే ఇష్టం లేదు. నాకంటే 15 ఏళ్ళు పెద్దవాడు. పైగా ఈవిడికి మొదటి నుంచి పిలక పెట్టుకున్నా, విభూతులు ధరించినా, రుద్రాక్ష వేసుకున్నా ఈ సంప్రదాయం వాళ్ళంటే ఇష్టం లేదు. కొంచెం టిప్టాప్గా ప్యాంటు షర్టు వేసుకుని ఇన్షర్ట్ చేసుకున్న వాళ్ళంటే ఆవిడకి ఇష్టం అన్నమాట. చక్కగా బఫీ అన్నం తినేవాళ్ళు, ఇలా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళు, తాగేవాళ్ళు, తందనాడేవాళ్ళు. ఇవాళ ఇప్పుడున్న పబ్బులు సంస్కృతి అంటే ఆవిడకి ఇష్టం. అప్పటికే వ్యాపించింది ఆవిడకి జబ్బు అన్నమాట. ఇప్పటికి కూడా చాలామంది, కొంతమందిలో అజ్ఞానం. సంస్కృతం తెలుగు చదువుకున్నవాడు అంటే మూర్ఖుడి కింద లెక్క. వాడు ఎంఏ చదివినవాడు ఎంఏ చదివినట్టు లెక్క కాదు. ఈ పనికి మాలిన కొన్ని శాస్త్రాలు ఉన్నాయి, అలాంటివి చదువుకున్నవాడు గొప్పవాళ్ళని. ఏదైనా ఒకటే, చదువులో జ్ఞానం పొందాలి తప్ప ఈ చదివితే గొప్ప, చదివితే గొప్ప కాదా. కానీ ఎప్పటికైనా మోక్షం ఇచ్చేది పరమ పవిత్రమైన దేవభాష తప్ప ఈ భాష. ఎంఎస్సీ చదివినవాడు గొప్పవాడండి, మ్యాథ్స్ చదివినవాడు గొప్పవాడండి, కెమిస్ట్రీ గొప్పవాడి అని ఈ తెలుగుని సంస్కృతాన్ని చాలా నీచంగా తేలిగ్గా తీసేస్తున్నారే. వీళ్ళే ఇవాళ ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, ఇటువంటి వాళ్ళకి ఒత్తిడి, వీళ్ళకి డబ్బు తప్ప మరొకటి లేకుండా అయిపోతున్నారు. జ్ఞాని ఇవి చదివినా వీటి వెనకే పరమార్థం ఉన్నది, పురాణాలలో సంస్కారం ఉన్నది, పురాణాలే ఎప్పటికైనా తరింపజేస్తాయని గ్రహిస్తాడు. అజ్ఞాని వీటికి దూరంగా పెడతాడు. ఎప్పటికి కూడా నా కూడా తిరిగే మహానుభావులు సంస్కృతం మేస్టర్లే, ఈ సంస్కృతం ఎందుకు చదివారా బాబు అనుకుంటున్నారంటే వాళ్ళ కర్మయోగం ఏం చెబుతాం, వారి వారి పూర్వజన్మ దుష్కృతాలటివి. ఒక అద్భుతమైన శక్తి వస్తే దాన్ని కాదంటారు కొందరు. హాయిగా అర్చన చేసుకోరా అంటే ఈ అర్చన నాకెందుకండి, టింగురంగానని బెల్ట్ పెట్టుకు తిరగాలని కోరికంటాడు ఒకడు. వాళ్ళ కర్మ అందులో ఉన్నవాళ్ళు ఇటు రావాలనుకుంటున్నారు. ఏవేవో పెచ్చపెచ్చ ఉద్యోగాలు చేసాం, పురాణాలు చెప్పి కీర్తి తెచ్చుకుందామని ఇతరమైన దిక్కుమాలిన ఉద్యోగాల్లోంచి ఇందులోకి కొందరు వస్తుంటే వీళ్ళ కర్మయోగం ఇటు నుంచి అటు పెడదాం అనుకుంటారు కొంతమంది. ఈ ఏకావళికి మొదటి నుంచి ఏదో విచిత్రమైన సంస్కారంలో పెరగాలనే కోరిక ఉన్నది. ఈ సంస్కృతం మేస్టర్, ఈ పౌరాణికుడు అంటే ఆవిడకి ఇష్టం లేదు. ఈ పిలకలు, ఈ మడి, ఆచారం, నియమనిష్టలు ఇష్టం లేకపోయిందిట. పెళ్ళైపోయింది కాబట్టి ఏం చేయలేకపోయింది. సరిగ్గా ఈ గురువుగారు, మంచి చక్క పాఠాలు చెబుతున్న గురువుగారి దగ్గరికి ఆ ఊళ్ళోనే ఒక బ్రాహ్మణ దంపతులు తమ కొడుకుని పంపారు. వాడి పేరు కూడా ఏకవీరుడు అని పేరు. వాడు రకరకాల నామాలు ఉన్నాయనుకోండి. వీడు గుణనిధి లాంటి వాడు. దేవీ భాగవతంలో ఒక నామం ఉంటుంది, లింగ పురాణంలో మరో నామం ఉంటుంది. అంటే నామాలు కొంచెం, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సందర్భాలను బట్టి మారతాయి. ఒక్కో వ్యక్తికి 2-3 పేర్లు కూడా ఉంటాయి. అంత మాత్రం చేత కథలో ఏం మార్పు ఉండదు. సరే, మొత్తం మీద ఓ బ్రాహ్మణ దంపతులకి ఒక దౌర్భాగ్యుడు గుణనిధి లాంటి ఒక చండాలుడు పుట్టాడు. వాడు ఏకవీరుడు, బాగా అందంగా ఉండేవాడు. వాణ్ణి ఈ ఏకావళి దగ్గరికి, గురువుగారి దగ్గరికి చదువుకోవడానికి తల్లిదండ్రులు పంపారట. వీడు గురువుగారికి వినయంగా నమస్కరించాడు, నక్క వినయంగా పాఠానికి చేరాడు. వీడు కాముకుడు, వీడికి వ్యసనాలంటే ఇష్టం. సరిగ్గా గురువుగారి భార్యకి అదే ఇష్టం. దాంతో గురువుగారు పాఠం చెబుతున్నంతసేపు మధ్య మధ్యలో ఈవిడు వాడి కేసు వచ్చి ఇలా ఇలా వెకిలిన ఉల్లవేది. వాడికి మొదటి నుంచి గురువుగారి దగ్గరికి వచ్చాడే కానీ గురువుగారి మీద, పాఠాల మీద దృష్టి లేవు. గురుపత్రి ఎంతో అందంగా ఉంది తన వయస్సుది పైగా, అందుకని ఆవిడ కేసు చూసేవాడు. ఈ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళకు సైగలు, ఎవరెందుకు వస్తున్నారో తెలియటంలా. ఈ మధ్యన మా పీఠానికి కూడా వచ్చి పడుతున్నారు కొంతమంది భక్తులు. ఇంటికంటే గుడి పదిలం అది విలాసాల నిలయం అన్నట్టుగా మహానుభావులు ఏం చేస్తాం, పీఠానికి త్రిశక్తి పీఠం కదా, మరి ముగ్గురు అమ్మవారుల దర్శనానికి వస్తారు శుక్రవారం నాడు. దర్శనం చేసుకుని అక్కడ కూర్చుంటే వాళ్ళు భక్తులేమనుకున్నా, నేను అక్కడ కూర్చుని ఈ మగవాళ్ల వైపు గ్యాలరీలో కూర్చున్నవాడు అటుకేసి చూస్తాడు. అక్కడ వీడి కోసం కాసు కూర్చుని ఉంటుంది ఒకటి. ఈ ఇద్దరు బడి మాని ఈ గుడిలో కూర్చుని సైగలు సైగలు అంటే గుళ్ళల్లో కూడా కూర్చుని ఎవడి పని వాడిది. ఏ ఊరు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా వెనకటి గుణమేలమాను వినరా సుమతిని ఒట్టినే అన్నారా. ఈ విధంగా ఈ ప్రేమ పక్షులు, దామ పక్షులు, పాప పక్షులు ఎక్కడ చూసినా ఉంటూనే ఉంటారు. ఈ ఇద్దరు పాఠం చెబుతూ ఉంటే వినకుండా వాడు గురువుగారి పాఠం చెబుతున్నంతసేపు ఆయన వెనకాతలు ఉండి సైగలు చేస్తూ ఈవిడే ఉండేది. వీడికి రోజు నెయ్యి, జీడిపప్పులు, మినప సున్నుండలు ఇవన్నీ పెట్టేది వాడికి. గురువుగారికి మాత్రం పాప ఆఖరినే గంజినీళ్ళు, మామూలు మజ్జిగ అన్నం, ఆయనకి మడి ఆచారంతో ఏవో రెండు కూర మొక్కలు వేసేది. ఆయనకేమో ఉప్పు కారం లేని కూడు, వీడికేమో చక్కని జీడిపప్పులు, వీడికి లేనిపోని తిండి పెట్టి పెంచిందిట.
ఈ ఇద్దరు క్రమక్రమంగా గురువుగారికి తెలియకుండా పగలు రాత్రి విచ్చలవిడిగా రహస్యంగా తిరిగేవారు. ఆయన అమాయకుడు అనేం పట్టించుకోలే. ఆయన అంతసేపు విభూతి పెట్టుకుని సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాత ఆయవై నమో నమః అని పూజ చేసుకునేవాడు. పిల్లలకు కూర్చుని చక్క ఢయ్యం ఢక్కు అని పాఠం చెప్పుకునేవాడు. ఆ ఢయ్యూ డక్కులు తప్ప ఏమీ తెలియకుండా ఉన్నాడు. ఈ పక్కన వీళ్ళిద్దరూ ఢయ్యూ డక్కు అని వీళ్ళు అంటుంటే టక్కు టిక్కుమని వీళ్ళు పోతున్నారు. అది చూసుకోవట్లేదు ఆయన పాపం. మహాపాపాలలో కల్లా ఘోర పాపం ఏమిటంటే గురుతల్ప గత దోషం అన్నారు. గురువుగారి భార్యని పొందడం కంటే మహాపాపం మరొకటి లేదు. అంత క్రూర ఘోర కఠోర పాపానికి సిద్ధపడ్డాడు ఆ మూర్ఖుడు. ఆవిడ కూడా పూర్వజన్మ సంస్కారం వల్ల ఒక మహాత్ముడికి భార్య అయ్యుండి కూడా ఈ దౌర్భాగ్యం వెంటబడింది. ఇది తల్లిదండ్రులకి తెలిసింది, లోకానికి తెలిసింది, గురువుగారికి తెలియలేదు. కానీ అందరికీ తెలియకుండా ఉంటుందా? ఈ సైగలు ఈ టక్కుటిక్కులు అందరికీ తెలిసిపోయాయి. తల్లిదండ్రులకు తెలిసి ఒరే గురువుగారి దగ్గర చదువుకోమని నిన్ను పంపితే అక్కడికి వెళ్ళి కూడా గురువుగారి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా? అయ్యయ్యో ఎంత పాపం రా. గురువు అంటే పరబ్రహ్మస్వరూపుడు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రోజు చదువుతున్నావే, అటువంటి పరబ్రహ్మస్వరూపుణ్ణి గురువుని పూజించాలి తండ్రి కింద. ఆ గురువుగారి భార్య కన్న తల్లితో సమానం. జ్యేష్ఠ భ్రాత పితృ సమః. ఎప్పుడు అన్నగారు, మన ఇంట్లో ఐదు ఆరుగురు అన్నదమ్ములు ఉంటే అందులో అందరిలోకి పెద్దవాడు ఉన్నాడే, వాడు కన్న తండ్రితో సమానం. కన్న తండ్రికి పెద్దన్నగారికి తేడా లేదు. ఆ తర్వాత పాఠాలు చెప్పే గురువుగారు, ఆయన కన్న తండ్రితో సమానుడు. పిల్లనిచ్చిన మామగారు, ఆయన తండ్రితో సమానుడు. కన్న తండ్రి ఎలాగో తండ్రి. ఈ నలుగురు తండ్రులు, వీళ్ళ భార్యలు తల్లులు. అందుకే అన్నగారి భార్య వదిలికి భక్తితో నమస్కారం చెయ్యాలి. శరీరం కంపిస్తుంటుంది నాకు కొన్ని కొన్ని పాపాలు చూస్తూ ఉంటే, వింటూ ఉంటే. ఈ మధ్యకాలంలో ఈ కలియుగంలో పురాణాలు కూడా చెప్పడానికి సిద్ధపడే మహానుభావులు కట్టుకున్న పెళ్ళాన్ని విడిచిపెట్టి అన్నగారి పెళ్ళాన్ని తూపైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఈ భారత భూమిలో పుడుతున్నారు. ఈ భారతమే వీళ్ళకి దిక్కవుతోంది. మళ్ళీ ఈ భారతం వాళ్ళు 10 మందికి చెబుతారు. ఆశ్చర్యకరం, ఏమిటో విచిత్రం తెలియదు అన్నమాట. మహాపాపం ఇది. అన్నగారికి పెళ్ళైతే అన్నగారి భార్యతో సంబంధం పెట్టుకుంటే ఓ మహాభాను మహానుభావుడు ఓ పండితుడు, అన్నగారు ఎక్కడికో పిచ్చెక్కి పారిపోతే ఆ అన్నగారి పెళ్ళని పట్టుకుపెట్టువాడు. అన్నగారి భార్య తల్లి ఆయన కాళ్ళకి నమస్కారం చెయ్యాలి. లక్ష్మణుడు ఏమన్నాడు? నాహంజానామి కేయూరే నాహంజానామి కొండలే నూపురేత్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. సుగ్రీవుడు సీతాదేవి నగలు పట్టుకొచ్చి ఇచ్చాడు ఋష్యమోక పర్వతం మీద. రామా ఇవి సీత నగలేమో గుర్తుపట్టమంటే రాముడు, నాకు శోకం వల్ల కన్నీళ్లు వచ్చేస్తున్నాయి, కన్నీళ్ల వల్ల ఈ నగలు గుర్తుపట్టలేకపోతున్నాను. లక్ష్మణ ఇవి మీ వదిని బవునో కావో, నువ్వు గుర్తుపట్టు, నువ్వు చూడు పరిశీలించంటే అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, నాహంజానామి కేయూరే ఇవి సీత భుజకీర్తులు అవునో కాదో నేను ఎరగను, ఎందుకంటే భుజాలు ఎప్పుడు చూడలేదు నేను. నాహంజానామి కొండలే సీత చెవులకు పెట్టుకునే కుండలాలు కూడా నేను చూడలా, ఎందుకంటే ముఖం కేసు కూడా చూడలేదు కనుక నేను. నూపురేత్వభిజానామి కాని కాళ్ళకి పెట్టుకునే గజ్జెలు పట్టాలు మాత్రం నేను ఎరుగుదును, ఎందుకని నిత్యం పాదాభివందనాత్. రోజు అమ్మ సీతకి భక్తితో నమస్కరిస్తా, పాదాభివందనం చేస్తా, అందువల్ల సీత పాదాలు నాకు తెలుసు, ఆ పాదాలకు పెట్టుకునే గజ్జెలు నేను ఎరుగుదును, ఇవి సీతవే అన్నాడు. సీతాదేవి ముఖం కేసి చూస్తే కూడా పాపమేమో, కాళ్ళ ఏమైనా దురూహలు వస్తాయేమో, దుర్బుద్ధి పుడుతుందేమో అని అంత జాగ్రత్త తీసుకున్నాడు లక్ష్మణుడు. అదే మనకు ఆదర్శం. వదిలని పెళ్లి చేసుకోవడం, సంబంధాలు పెట్టుకోవడం ఆదర్శం. అటువంటి పాపాత్ములు పెరిగారు. పైగా వాళ్ళు బోధలు కూడా చేస్తారు, అదేమిటో తెలియదు. కలియుగంలో పాపాత్ములే బోధించేవాళ్ళు ఎక్కువైపోయారన్నమాట. రెండవది, ఇదిగో గురువుగారి భార్య, ఆవిడ కూడా తల్లి. ఎట్టి పరిస్థితుల్లో వేరే ఊహ రాకూడదు అక్కడ మనకి. మూడవది, మామగారి భార్య అంటే అత్తగారు, ఆవిడ పిల్లనిచ్చిన ఆవిడ కాబట్టి తల్లి, కన్న తల్లి. ఈ నలుగురు తల్లులు. ఈ దుర్మార్గుడు ఇలా తల్లిలాంటి గురుపత్నితో సంబంధం పెట్టుకున్నాడు, వీడు మా అబ్బాయి అని తెలిస్తే లోకమేమంటుంది? కుమారా, ఇప్పటికే చేసిన పాపానికి లెంపలేసుకుని గురువుగారికి నమస్కరించి ప్రాయశ్చిత్తం చేసుకో. గురుతల్పగత దోషమంత తేలిగ్గా పోదు, ఆ గురువుగారి పత్ని జోలికి వెళ్ళద్దు అని ఈ దుర్మార్గుడికి తల్లిదండ్రులు చెప్పారు. ఎన్ని చెప్పినా వాడు వింటాడా? తల్లిదండ్రులు రోజు నిజాయితీగా ఉండమని, పాపం చెయ్యొద్దని, గురుపత్నితో సంబంధం వద్దని చెబుతూ ఉంటే ఒకరోజున, ఏ వీళ్ళుంటే లాభం లేదు, అందమైన గురువుగారి భార్యతో సంభోగం ఎంత బాగున్నది, వీళ్ళు రోజు వద్దంటున్నారు ఇక వీళ్ళని బతకనివ్వకూడదని ఒకరోజు రాత్రి నిద్రపోతూ ఉంటే బండరాళ్లతో నెత్తిమీద కొట్టి తల్లిదండ్రులు చంపేసేట పాపాత్ముడు. ఆహాహా, ఎంత క్రూరుడు, ఎంత నీచుడో చూడండి. కన్న తల్లిదండ్రులు చంపేశాడు, ఆస్తుల కోసం కొట్టేవాళ్ళు కొందరు, ఇలాగ అక్రమ సంబంధాల కోసం తల్లిదండ్రులను కూడా చంపే పాపాత్ములు. వాడు చంపేసి వాళ్ళని అవతల పారేసి గురువుగారు కూడా తనకు అడ్డమని ఒక రాత్రి వేళ గురుపత్ని సహాయంతో ఆ ఏకావళితో కలిసి ఈ దుర్మార్గుడు ఒక బండరాతితో గురువుగారిని కూడా చంపేశాడు. అక్కడికి గురుపత్నితో సంబంధం ఒక పాపం, తల్లిదండ్రులను చంపిన ఘోర పాపం, గురువుని చంపిన పాపం, ఇవన్నీ పట్టుకున్నాయి. ఈ ఊళ్ళో ఉంటే ప్రమాదమని ఎక్కడో దూరంగా అడవికి పోయాడు. అక్కడికి పోయి ఈ ఏకావళితో కలిసి ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. ఇక్కడ తిరగడానికి వారి తిండికి డబ్బులు కావాలిగా, అందుకని దొంగతనాలు మొదలుపెట్టాడు. ఆ అడవి గుండా ఎవడు పెడితే వాడి బుర్ర పగల కొట్టడం, చంపడం, వాళ్ళని చావుగొట్టి డబ్బు పట్టుకుపోవడం చేశాడు. ధనం కోసం దొంగతనాలు, ఇంకా అప్పుడప్పుడు ధనం దొరకకపోతే తిండి కావాలిగా అడవిలో ఉన్న జంతువులను వేటాడాడు. కుక్కల్ని, నక్కల్ని, ఏనుగుల్ని, ఒంటెల్ని, అది ఇది అని తేడా లేకుండా అన్ని రకాల జంతువుల మాంసం తిన్నారు వీళ్ళు. రోజు తాగడం, తందనాలాడడం, మద్యపానం, ఆహాపై మాంస భక్షణం, ఇదిగో రతిక్రీడలు, ఇవి తప్పలేవు. ఎంతకాలం సాగుతుంది శరీరంలో ఓపిక? కొంతకాలం పోయాక నశిస్తుందని ఆ మూర్ఖుడికి తెలియలేదు. కొంతకాలానికి హఠాత్తుగా వాడికి పోయే కాలం వచ్చింది. వాడి కళ్ళ ముందే గురుపత్ని కూడా ముందు చచ్చిపోయింది. అది చచ్చిపోయిన కొద్ది రోజులకే వీడి శరీరం అంతా రోగభూయిష్టమైపోయిందిట. కుష్ఠరోగం, క్షయరోగం, దగ్గు, ఉక్కిస, ఆయాసం అన్నీ వచ్చాయి. కక్కు కక్కు అని దగ్గుకునేవాడు, శ్లేష్మం పెరిగిపోయింది, తట్టుకోలేక గిలగిలగిలగిలగిలాడిపోయాడు ఆ మూర్ఖుడు. చివరికి ప్రాణం పోయింది. వాడు చావగానే వాడి శరీరం అక్కడ పడుంది. అడవిలో ఎవడూ లేడుగా, అక్కడ దిక్కులేదు. ఆశ్చర్యకరంగా పుల్లలు కొట్టుకునేవాళ్ళు కొంతమంది అటు వెడుతూ చూశారట. అనాథప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలం లభేత్. దిక్కుమాలిన శరీరానికి సంస్కారం చేస్తే కొంతమంది చచ్చిపోతారు. వాళ్ళకి ఎవరూ నానవాళ్ళు ఉండరు. అది అనాథప్రేతం. దాన్ని తగలబెట్టేవాడు ఉండడు, పాతి పెట్టేవాడు ఉండడు. అలాంటి వాటికి సంస్కారం చేస్తే, అంటే పాతి పెట్టడము, తగలబెట్టడము, ఇవి చేస్తే ఆ చేసిన వాడికి కోటి యజ్ఞముల ఫలితం వస్తుందట. అందుకని పాపం వాళ్ళు పురాణాల్లో విన్న కారణం చేత ఈ కట్టెలు కొట్టుకునేవాళ్ళు జాలిపడి, ఎవడో పాపం దౌర్భాగ్యుడు రోగాలతో తీసుకుని చచ్చినట్టున్నాడు, శవాన్ని పాతి పెడదానరా, ఇక్కడ తగలబెట్టడానికి నిప్పు లేదు కానీ అని ఆ పక్కనే ఉన్నటువంటి ఒక ఖాళీ స్థలానికి వెళ్ళి గుణపాలు వాళ్ళ కూడా గొడ్డళ్ళు ఉన్నాయి కనుక గొయ్యి తవ్వి ఆ గోతిలో ఈ శవాన్ని పాతి పెట్టారు. వీళ్ళందులో పాతి పెట్టి పెట్టడంతో చచ్చిన వెంటనే యమకింకరులు రారు, పాతి పెట్టబడ్డాక వస్తారు లేదా తగలబెట్టబడ్డాక వస్తారు. ఈలోపు ఎదురు చూస్తారట ఈ ప్రాణాన్ని ఎక్కడ పెట్టాలి అని. వీణ్ణి అలా పాతి పెట్టడంతో వీణ్ణి తీసుకెళ్ళడానికి యమకింకరులు వచ్చారు. ఆ క్షణమే అక్కడికి శివకింకరులు వచ్చారు. ఈ శివకింకరులు తమ చేతిలో ఉన్న కర్రలతో ఈ యమభటులు తరిమేస్తూ ఉంటే యమభటులు కంగారు పడిపోయి, మీరెవరండి బాబు, మాతో అనవసరంగా యుద్ధానికి వస్తున్నారు, మేం యమకింకరులం, ఈ దుర్మార్గుడు పరమ పాపాత్ముడు, తల్లిదండ్రుల్ని చంపాడు, గురువుగారి భార్యని లేవదీసుకొచ్చి ఆవిడతో సంబంధం పెట్టుకున్నాడు, ఇదేమని అడిగిన తల్లిదండ్రులు చంపాడు, గురువుని చంపాడు, ఎంతోమందిని దోచుకున్నాడు, బుర్రలు పగలగొట్టాడు, వాళ్ళ బంగారం ఎత్తుకుపోయాడు, మద్యపానం చేశాడు, మాంసం తిన్నాడు, జంతువుల ప్రాణాలు తీసేశాడు. ఇంతటి క్రూర ఘోర పాపాత్ముడి సృష్టిలో ఉండడు. వీణ్ణి మేము యమలోకానికి పట్టుకుపోతాం. రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, సూచీముఖం, అసిపత్రవనం వంటి నరకాలలో వేస్తాం. అందులో అసిపత్రవనము అంటే కత్తుల్లో ఉంటాయి ఆకులు. పత్రము అంటే ఆకు, అసి అంటే కత్తి. కత్తులే ఆకులు అన్నమాట చెట్లకి. ఆ కత్తుల్లాంటి ఆకుల మీద పారేసి ఆ బర్రు బర్రని ఇట్నుంచి అటు అట్నుంచి అటు సామిల్లులో దొంగలు కోసినట్టు కోసేస్తారు వీణ్ణి. అప్పుడు వీడికి ప్రాయశ్చిత్తం అవుతుంది. తర్వాత భూలోకంలో ఈ దుర్మార్గుణ్ణి కాళ్ళు చేతులు వంగిపోయిన గుడ్డి కుంటి జన్మల కింద మేము పుట్టిస్తాం. అప్పుడు మళ్ళీ కష్టాలు అనుభవించి మళ్ళీ నరకానికి వస్తాడు. అలా ఎప్పటికో వీడికి ప్రాయశ్చిత్తం అవుతుంది. మీరెవరు, వీణ్ణెందుకు విడిపించారంటే అప్పుడు శివకింకరులు పకపకానవి, మీరన్నది నిజమే, వీడు చేసిన మహాపాపాలు అన్నీ ఇన్నీ కావు, ఈ దుర్మార్గుణ్ణి పట్టుకుపోయి యమలోకంలో నానా శిక్షలు వెయ్యాలి, కానీ ఇప్పుడు వీడు దుర్మార్గుడు కాదు, వీడు రుద్రుడయ్యాడు, శివస్వరూపుడయ్యాడన్నారట.
ఇదేమిటండి ఇంత పాపాత్ముడికి శివస్వరూపం ఎలా వచ్చిందన్నారు యమకింకరులు. అప్పుడు వాళ్ళు అన్నారు, వీణ్ణి పాతిపెట్టిన చోట చూడండి అని. యమకింకరులు ఆ పాతిపెట్టిన శవం కిందకు చూశారట దివ్య దృష్టితో. ఆ శవం కింద 10 చేతులు 10 హస్తప్రమాణముల లోపల, అంటే అరచేతులు జాన కింద దాస్తే అటువంటి చాచినవి 10 చేతులు ఎంతో, అంత లోతున ఒక రుద్రాక్షం ఉందిట, ఒక రుద్రాక్ష పూస. ఎవడో ఒక మహానుభావుడు, ఒక సిద్ధుడు అక్కడ సమాధి చెందాడు. అతని మెడలోని రుద్రాక్షలు భూమిలో కూరుకుపోయాయి. అలా అక్కడ ఒక రుద్రాక్ష ఎక్కడో భూమిలో ఉంటే 10 చేతుల కింద ఆ పైన ఈ శవాన్ని పడుకోబెట్టారట, పాతిపెట్టారట. వీడి పాపాలన్నీ పోయి వీడు వెంటనే స్వర్గానికి వెళ్ళిపోయాట. ఆహా, ఆశ్చర్యపోయారు యమకింకరులు. వీడెవడో మహాదృష్టవంతుడండి, పరమ పాపాత్ముడైనా, వీడిని పాతిపెట్టడం ఏమిటి, అడుగున ఒక్క రుద్రాక్ష చేరడం ఏమిటి, వీడి పాపాలు పోవడం ఏమిటి అనుకున్నారట. రుద్రాక్షలకంత మహిమ ఉన్నది. ఒక పరమ దౌర్భాగ్యుడి కూడా వాడికి తెలియకుండానే కింద రుద్రాక్ష చేరడం ద్వారా వాడిని పవిత్రుణ్ణి చేస్తుంది. ఇక నిరంతరం భక్తితో శ్రద్ధతో రుద్రాక్షలు ధరించేవాడు ఏ స్థాయికి వెడతాడో ఊహించు పార్వతి అన్నాడు శివుడు. అంటే రుద్రాక్షలు అంత మహిమ కలిగినవి, సకల పాప వినాశకరాలు, సకలైశ్వర్యప్రదాలు, శుభప్రదాలు, దృష్టిదోషాలు పోతాయి, భీకరమైన పాపాలు పోతాయి. మాటలు రాని వాళ్ళకి నిత్యం రుద్రాక్ష పూస ద్వారా జపం చేయిస్తే వాళ్ళకి మాటలు కూడా వస్తాయి. ఆశ్చర్యం ఏమిటంటే, ఒకప్పుడు వింధ్యపర్వత ప్రాంగణంలో ఓ వర్తకుడు ఉండేవాడు, రుద్రాక్షలు అమ్ముకునేవాటవాడు. రోజు గాడిదల్ని పట్టుకెళ్ళి వింధ్యపర్వత ప్రాంగణం దగ్గరకెళ్ళి అక్కడ రుద్రాక్షలు కొని సంచుల్లో వేసి, సంచుల్ని పెరికెలు అంటారు, అంటే ఏమిటంటే 2 గోనిబస్తాలు తీసుకుని 2 గోనిబస్తాల నిండాను రుద్రాక్షలు వేసి ఈ 2 గోనిబస్తాలకి మధ్యలో ముడేసేస్తారనమాట. దాని గాడిదకి ఇటు అటు వేళ్లాడదీస్తారు. ఆ మధ్యలో ముడున్న చోట గాడిద వీపు మీద ఉంటుందన్నమాట. అటు ఇటు 2 వైపులా బస్తాలు వేళ్లాడగట్టి వ్యాపారం చేయటాన్ని పెరికే అంటారు. ఇప్పటికి కూడా పెరికీళ్ళని ఉన్నారు, అందుకే అలాంటి వ్యాపారం చేశారు కనుక వాళ్ళని. అంతకంటే ఏం లేదు దాని అర్థం. ఇదిగో అలాగ వీడు గాడిదల్ని పట్టుకెళ్ళి 2 మూటల్లో రుద్రాక్షలు వేసి ఆ మధ్యలో 2 మూతి కట్టి ఈ గాడిదల మీద అటు ఇటు అడ్డంగా వేళ్లాడదీసి తీసుకొచ్చి వ్యాపారం చేసుకునేవాట. ఓసారి ఒక 10 గాడిదల మీద ఈ రుద్రాక్షలు వేసి వింధ్యపర్వతం నుంచి కాశీ వస్తున్నాడు. వింధ్యారణ్య ప్రాంతం చాలా గొప్పది. కాశీకి 120 కిలోమీటర్ల దూరంలో మొదలయ్యి ఇటు మహారాష్ట్ర వరకు ఉంది. ఏకంగా చాలా పెద్దది అది. అందులో కాశీ దగ్గరలో వింధ్యాచల నివాసిని అనే పేరుతో అమ్మవారు ఉంటుంది. అక్కడ గంగ ఉంటుంది. గంగ దాటి ఇటువైపు రావాలి, కాశీ వైపు రావాలంటే. వీడు గంగ దాటిస్తున్నట్టు ఈ గాడిదలతో, పాపం రుద్రాక్ష మూటల బరువు మొయ్యలేక గంగలో దాటుతూ ఉన్నటువంటి నదిని దాటుతున్న ఒక గాడి చచ్చిపోయింది. ఆ చచ్చిపోయింది కదా అని నీ మూటలు తీసి పక్క దాని మీద వేశాడు. అప్పుడు జరిగిందో తమాషా, గాడిదంటేనే ఎన్నో పాపాలు చేస్తేనే అటగాడిదిగా పుట్టింది. నిలబడి మూత్ర విసర్జన చేసినా, 10 మంది తిరిగే చోట మూత్ర విసర్జన చేసినా, కాళ్ళు కడుక్కోకపోయినా, ఇలాంటి కొన్ని పాపాలు చెప్పారులేండి. వీళ్ళందరూ అడ్డగాడిదలుగా పుడతారట, వాళ్ళ చేత గుడ్డు చేగిరి చేయిస్తారట, పాపం నానాయాతన పాపం. అలాంటి గాడిద పాపాల వశాత్తు పుట్టినటువంటి గాడిద ఆ క్షణమే ఒక దివ్యమంగళ రూపం ధరించింది. పైనుంచి స్వర్గం నుంచి దేవతలు వచ్చి దాన్ని ఎత్తుకుపోయారట. సరిగ్గా అప్పుడు ఎక్కడికి వచ్చారు యమకింకరులు. ఇదేంటండి, ఈ గాడిదని మేము పట్టుకెళ్ళాలి, దిస్ గాడిద బిలాంగ్స్ టు అస్ అన్నారట వాళ్ళు. అబ్బెబ్బెబ్బే, దిస్ బిలాంగ్స్ టు అస్ అన్నారు వాళ్ళు. ఇది మాకు అంటే మాకు అంటే అప్పుడు దేవతలు చెప్పారు, ఓరి పిచ్చివాళ్ళల్లారా, ఈ గాడిద ఎన్నో పాపాలు చేసి గాడిద జన్మెత్తినప్పటికీ రుద్రాక్షలు మోస్తూ చచ్చిపోయింది. తెలుసో తెలియకో రుద్రాక్షల బరువు తన మీద ఉండగా ప్రాణం విడిచిపెడితేనే దీని పాపాలు పోయాయి. ఇక నిత్యం ధరిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. రుద్రాక్షలు భరించిన వాడికి ఎంత పాపపు జన్మైనా ఆ పాపపు జన్మ నుండి విముక్తి కలుగుతుంది, వాడు స్వర్గాది దివ్య లోకాలకు వెడతాడని చెప్పారు. కాబట్టి గాడిదల్ని బాగు చేస్తుంది, కుక్కల్ని, నక్కల్ని, పందుల్ని, వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అందరినీ బాగు చేస్తుంది రుద్రాక్ష. కాకపోతే ఎప్పుడు మరణిస్తామో తెలియదు కనుకే నిరంతరం రుద్రాక్ష ధారణ చెయ్యాలి. బయట ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఆ 3 రోజులు మాత్రం తీసేసి 4వ రోజు అయ్యాక 5వ రోజు ధరించాలి. తక్కిన వేళల్లో ఎల్లప్పుడూ ధరించవచ్చు. ఒకవేళ మధ్యలో మైలు వచ్చినా గురూపదేశపూర్వకంగా వేసుకుంటే ఇక తీయరాదుగాక తీయరాదు. ఎందుకంటే రుద్రాక్ష శరీరంలో ఒక భాగం అని శివుడు పార్వతికి చెప్పాడు. అందువల్ల రుద్రాక్షలు నిరంతరం ధరించాలి. శివపూజకి ఇటు విభూతి ఇటు రుద్రాక్ష 2 ఈ 2 సాటి వచ్చేవి మరొకటి లేవుగాక లేవు. అంచేత రుద్రాక్షధారణాత్ శివోభవతి నసంశయ. రుద్రాక్షధారణంతో శివుడై తీరుతాడు.
రుద్రాక్షని వేసుకుని విభూతి పూసుకుని శివలింగాన్ని పూజిస్తేనో ఇంక వాడికి తిరిగే ఉండదన్నారు. శివలింగాన్ని పూజించేటప్పుడు ఈ రెండూ ధరించాలట. ఇక్కడ ఒక తమాషా ఉన్నది. శివుడికి విగ్రహం కంటే లింగ పూజే గొప్పది. లింగ పూజ వల్ల మాత్రమే చాలా తొందరగా మానవులు తరిస్తారు. ఈ కథని తెలియచేసేటటువంటి ఒక దివ్య ఘట్టం ఒకటి ఉన్నది. అత్యంత ప్రాచీన కాలంలో ద్రోణాచార్యుల వారు పాండవ కౌరవ సమరంలో కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు 4.5 రోజుల పాటు సేనాధిపతిగా ఉన్నాడు. 5వ రోజు సగం రోజులోనే చచ్చిపోయాడు కాబట్టి 5 రోజులు పూర్తిగా లేడు. 4వ రోజు మధ్యాహ్నంతో ఆయన చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయిన విషయం తెలిసింది అశ్వత్థామకి. ఆగ్రహోదగ్గురుడు అయిపోయాడు. వెంటనే ఈ పాండవులు మా నాన్నని చంపారు, అందులో ఈ దుర్మార్గుడు దృష్టజ్యుంబుడు మా నాన్న శిరస్సు నరికాడు గనక ఈ పాండవుల్ని నాశనం చేస్తానని నారాయణాస్త్రం వేసేసేట. ఆ నారాయణాస్త్రం పాండవ సైన్యం మీదకు వచ్చి పడిపోయింది. ఆ అస్త్ర ప్రభావంతో ధరణీచక్రము దిర్దిరం దిరిగే మార్తాండు కుంఠీ భవత్కిరణుండయ్యే దిశావితానము వడంకెన్ మిన్నదర్చం మహీధర సంతానము గ్రకునం గదలే ఉద్భ్రాంతం బులై అంబుధుల్ పొరలెల్ కట్టల మీద పెట్ట పిడుగుల్ మ్రోసిల్ మహోదగ్రతం.
ఈ భూమండలం గిరగిరగిరగిరా తిరిగిపోయిందట. సూర్యకిరణాలు తగ్గిపోయాయి, దిక్కులు మారుమోగిపోయాయి, భూమి ఆకాశం కంపించిపోయాయి. ఇంకెంతెందుకు కొండలు కిందకి దబ దబ బండరాళ్ళని దొల్లించేశాయి, పిడుగులు పడిపోయాయి. దాంతో హడిలెత్తిపోయారు పాండవులు. పాండవ సైన్యంలో అక్షౌహిణి సైన్యాన్ని కాల్చిపారేసింది అది ఏకంగా. అందరినీ చంపేస్తూ ఉంటే ధర్మరాజు కంగారడిపోయి, అయ్యో ఈ వాణం మనల్ని చంపుతోంది, అర్జునుడేమో గురువుగారు చచ్చిపోయారనే బెంగతో ఉండి ఈ అస్త్రాన్ని మరొక అస్త్రంతో వెనక్కి వెళ్లేలా చేయడంలా, కృష్ణుడు పట్టించుకోవడంలా నేను ఈ అస్త్రానికి బలైపోతాను, మీరందరూ మీ దారిని పారిపోండి అన్నట్ట సైనికుల్ని. అప్పుడు గబుక్కుని కంగారు పడి అర్జునుడు కృష్ణుడు దిగొచ్చి, నాయనలారా మీరేం కంగారు పడకండి, మేం చెబుతున్న మాట వినండి అన్నారు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అన్నమాట. ఈ నారాయణాస్త్రానికి విరుగుడు లేదు, కానీ ఈ నారాయణాస్త్రానికి ఒక లక్షణం ఉంది. అదేమిటంటే దండం పెట్టిన వాడిని, వెన్ను చూపించి పారిపోయేవాణ్ణి, రథం దిగి బాబు నేను ఓడిపోయాను అన్నవాళ్ళని ఏమీ చెయ్యదు, యుద్ధం చేస్తే మాత్రం చంపేస్తుంది, అంచేత మీరందరూ రథం దిగి నమస్కరించండి అన్నాడు. వెంటనే అందరూ కిందకి దిగిపోయారు, దండాలు పెట్టారు. కానీ భీముడు అలాగదిగా తెక్కొచ్చేసింది. ఏయ్ శత్రువు అశ్వత్థామ అస్త్రం వేస్తే దానికి దండం పెడతామా, దిగద్దు వాహనం అన్నట్ట. దిగకుడు వాహనంబుల్లు కడింది మగంటి మీకోలిపోవ, మీ పౌరుషం విడిచిపెట్టి వాహనం దిగుతారా, ఇదిగో నేను నా గద పెట్టి అస్త్రాన్ని కొడతానన్నట్ట. అస్త్రాన్ని గద పెట్టి కొడతాడు ఈయన. ఈయనకి తెక్క ఎక్కువ బలం ఎక్కువ, కానీ వెండ ఏమాట, కొంచెం మూర్ఖత్వం కూడా ఉంది అప్పుడప్పుడు. అందుకని ఏది ఏమైనా దిగనగాక దిగను, మీరు ఆగండి, మీరు దిగద్దు అన్నట్ట రథాలు. అందువల్ల అందరూ కిందకి దిగిపోతే వాళ్ళని చంపని ఈ అస్త్రం నేను దిగనని భీష్మించుకుని గద ఎత్తిన భీముడికేసి వెళ్ళింది. భీముడు రథాన్ని కాల్చేయడం మొదలెట్టింది. వెంటనే అర్జునుడు వారుణాస్త్రం వేసి తాత్కాలికంగా ఆ భీముడి రథం చల్లారేలా చేసి పరుగు పరుగునొచ్చి, ఒరే పిచ్చివాళ్ళ ఉన్నవరా, ఈ అస్త్రం ఎవరినైనా కాల్చి బూడిది చేస్తుంది, మా మాట వినరా, దండం పెట్టంటే నేను దండం పెట్టను, నేను దిగను అంటట్టిన. బలాత్కారంగా రెండు చేతులు పుచ్చుకుని ఈడ్చి కిందకి తీసుకొచ్చేసేవాణ్ణి. కృష్ణుడు రెండు చేతులు దగ్గరికి పెట్టి నొక్కించి దండం పెట్టించాడు. వీడు ఆ రెండు చేతులు దగ్గరికి పెడుతున్నప్పుడు కూడా వెనక్కి లక్కుని, నేను పెట్టను, నేను పెట్టను అన్నట్ట. ఓహో పెట్టరా బాబు అని చెప్పి ఆ కృష్ణుడు అర్జునుడు రెండు రెక్కలు దగ్గరికి చేర్చి గట్టిగా నొక్కేసి దండం పెట్టించారు. దెబ్బతో అస్త్రం అప్పుడు మాయమైపోయింది. దాంతో అశ్వత్థామ ఆగ్రహోదగ్రుడైపోయాడు. నా అస్త్రాన్ని తెలివితేటలతో కృష్ణుడు పాడు చేశాడు అని ఈసారి ఆగ్నేయ అస్త్రం వేశాడు. ఈ అస్త్రం తర్వాత బ్రహ్మాస్త్రం వేశాడు. ఆ దెబ్బతోటి అర్జునుడికి కూడా కోపం వచ్చేసింది. తాను బ్రహ్మాస్త్రం వేసేసేట. ఈ బ్రహ్మాస్త్రంతో అశ్వత్థామాస్త్రం క్షీణమైపోయింది. అప్పుడు అశ్వత్థామ బాధపడి, అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను నేను, నా దగ్గర దివ్యాస్త్రాలు లేవు, అర్జునుణ్ణి ఎప్పటికప్పుడు జయించలేకపోతున్నాను, అర్జునుడి అస్త్ర బలం ముందు నా అస్త్రబలం పనిచేయడంలా, ఛీ
తెల్లమయ్య నాకు దివ్యాస్త్రబలములే కునికి సిగ్గుమాలి అనికి నింకగడగనేలా. నాకిప్పుడు అర్థమయ్యింది, అర్జునుడికి దివ్యాస్త్రాలున్నాయి, నాకు లేవు, లేనప్పుడు అనవసరంగా యుద్ధానికి ఎందుకు వెళ్ళడం అనుకున్నాడు. అనుకుని వెంటనే రథం దిగి చేతిలో ఉన్న ధనుసు కింద పారేసి, ఆ బాణాలు కింద పారేసి టక్కన అక్కడి నుంచి విసవిస విసవిస నడిచి వెళ్ళిపోవడం మొదలెట్ట యుద్ధరంగం నుండి. అంటే కొంచెం భయం వేసింది, అర్జునుడికి జయించలేం, నా దగ్గర అంత బలం లేదనుకుని వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. అస్త్రశస్త్ర సన్యాసం చేసి అశ్వత్థామల ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు జరిగిందటో తమాషా. జిగితొల్లు కాడగ నేళ్లకు మొగిలేలొక డిగ్గెనగా ముందట దోచం విగత దురితత్వ భాసుండగు వేదవ్యాసుడు అమ్మహాపురుషునకు. వేదవ్యాస మహర్షి యుద్ధరంగం నుంచి అస్త్రాలు శస్త్రాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్న, ధనుస్సు విడిచిపెట్టి వెళ్ళిపోతున్న అశ్వత్థామకి దర్శనమిచ్చాడు. అది కూడా ఎలా ఉందా రూపం, నల్లని మేఘం మెరుపు తీగతో కలిసి కిందకొచ్చిందా అన్నట్టుగా ఉందిట. వ్యాసుడు కృష్ణుడిలాగే నల్లగా ఉంటాడు, ఆయన జటాజోటాలు అప్పుడే పుట్టిన చిగుళ్ళ వలె ఎర్రగా ఉంటాయి, అందువల్ల ఆయన జడలేమో మెరుపు తీగి, వ్యాసుడేమో మేఘంలో ఉన్నాడు. అటువంటి మహానుభావుణ్ణి, సకల వేదస్వరూపుణ్ణి, వేదాలు విభజించి వేదవ్యాసుడు అనిపించుకున్నవాణ్ణి, మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మ స్కాంద పురాణములనే 18 పురాణాలు రాసిన మహానుభావుణ్ణి, బ్రహ్మసూత్రాలు రాసిన వాణ్ణి, జయం అని పేరు కలిగిన పరమ పవిత్ర గ్రంథం ఉత్కృష్ట గ్రంథం భారతం రాసిన వాణ్ణి, విష్ణుస్వరూపుణ్ణి చూచి తిలకించి పులకించి మైమరిచిపోయి అశ్వత్థామ సాష్టాంగ నమస్కారం చేసి, ఆపై మహాత్మా నేను ఎంతో గొప్పవాణ్ణి అనుకున్నాను, మా నాన్నగారు నాకు అనేక అస్త్రాలు నేర్పించాడు, ఇన్ని అస్త్రశస్త్రాలున్నాయి నా దగ్గర, ఏం లాభం, నా నారాయణాస్త్రం నా బ్రహ్మాస్త్రం మనుష్యులైన కృష్ణార్జునుల్ని దహించలేకపోయింది, ఇంకెందుకు నా బ్రతుకు అన్నట్ట. అప్పుడు వ్యాసుడు నవ్వి, పిచ్చివాడా, మహానుభావులు శ్రీకృష్ణుడు అర్జునుడు అంటే ఆదిదేవుడైన విష్ణువు సమస్తలోకాలని అనుగ్రహించడం కోసం తన శరీరమును రెండుగా మార్చుకున్నాడు, ఒకటి నరుడు రెండవది నారాయణుడు, ఆ నరనారాయణులే అర్జునుడు కృష్ణుడు. ఒకప్పటి మాట, అత్యంత ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు ఈ నరనారాయణ రూపంతో గంధమాదన పర్వతం దగ్గర, అంటే ఇప్పుడు బదరి అంటున్నామే అక్కడ, ఆ బదరికా వనంలో శివుడి కోసం తపస్సు చేశారు. వాళ్ళు తపస్సు చేస్తున్న కాలంలోనే నువ్వు కూడా ఒక మహర్షివి, ఆ కాలంలో నువ్వు వాళ్ళకి ఎదురుగుండా పోటీ ఆశ్రమం పెట్టావు. వినాయక చవితి రోజుల్లో ఒక వీధిలో పందిరీగానే పోటీగా రెండో వాడు పందిరేసి మైకెట్టినట్టుగా నువ్వు కూడా వాళ్ళ ఆశ్రమానికి ఎదురుగుండా పోటీ ఆశ్రమం పెట్టావు. ఆ కాలంలో వాళ్ళు శివుణ్ణి అర్చించారు, నువ్వు శివుణ్ణి అర్చించావు, కాకపోతే నీకు వాళ్ళకు తేడా ఉన్నది. ఆ జన్మలో శుభ్రమగు ఉర్వి మృత్తిక సురుచిరంపు ప్రతిమయందున ఆ శివు భక్తితోడ ఆవహింపచేసి పూజించితి. ఆవహించి పూజించితి అధికమైన భక్తితోడుత తొలిమేనా పరమ పురుష. నీ ప్రాచీన జన్మలో నీ పూర్వజన్మలో ఎంతో భక్తితో శివుణ్ణి మట్టి ఇసుక కలిపి ఒక విగ్రహం తయారు చేసావు, అంటే శివుడికి విగ్రహం తయారు చేసి ఆ విగ్రహాన్ని పూజించా, విగ్రహారాధన చేసావు, చాలా భక్తితో పూజించావు, పువ్వులతో పూజించావు, నైవేద్యాలు పెట్టావు, ఓం నమశివాయ అంటూ జపం చేసావు, అలా శివుణ్ణి విగ్రహ రూపంలో అర్చన నువ్వు పూర్వజన్మలో చేసావు. మరి వాళ్ళేం చేశారు, వారలు లింగాధిష్టాన ఆరుడులుగా నొనర్చి అర్చిల్చిరి భవ్యారాధన తత్పరమతులై గౌరీపతి నతుల నియమ కల్పన వెలయం వాళ్ళు శివుణ్ణి పూజించారు నీలాగే, కానీ నీకు వాళ్ళకి ఓ తేడా. వాళ్ళు శివుడికి లింగం తయారు చేశారు, సైకత లింగం తయారు చేసి ఆ శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో జలంతో గంగాజలంతో అభిషేకం చేసి నిరంతరం పూలతో పూజించారు. అంటే నువ్వు పూజించావు, వాళ్ళు పూజించారు. నీకు వాళ్ళకి తేడా, నువ్వు విగ్రహారాధన చేసావు శివుడికి, వాళ్ళు లింగారాధన చేశారు. లింగము బేరము రెండూ శివుడికి ఇష్టమే, కానీ లింగం అంటే ఎక్కువ శక్తి కలిగింది అని నీకు తెలియలేదా? జన్మలో కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది శివలింగాన్ని పూజిస్తే శివుడికి విగ్రహారాధన కంటే, అది ఎక్కువ ఇష్టం అన్నమాట. అప్పుడు శివుడు నీకు ప్రత్యక్షమై నీకు వరాలిచ్చాడు, భవిష్యత్తులో వీరుడు అవుతావు అన్నాడు, ఆ తర్వాత కాలంలో వ్యాసుడిగా పుడతావని వరమిచ్చాడు. ఆ వ్యక్తివే నువ్వు అశ్వత్థామగా పుట్టావు, రాబోయే జన్మలో నా వ్యాసస్థానం నీకు ఇస్తున్నాను, నువ్వు వ్యాసుడు అవుతావు, పురాణాలు రాస్తావు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు శివుడు. వారికి ప్రత్యక్షమై, ఓ విష్ణుస్వరూపులారా, నరనారాయణులారా, అత్యంత భక్తితో నియమంతో నిష్టతో లింగాన్ని మీరు అభిషేకించి పూజించారు, అందువల్ల మీకు నేను వరం ఇస్తున్నాను, మీరు ఇక మీదట ప్రతి యుగంలోనూ అవతరించండి, దుష్ట శిక్షణ చెయ్యండి, శిష్ట రక్షణ చెయ్యండి, మీకు తిరుగులేదు. ఎంతెందుకు, ఎప్పుడైనా మీకు నాకు పొరపాటు యుద్ధం వస్తే నన్ను కూడా జయించే శక్తి మీకు ఇస్తున్నాను అన్నట్టేకంగా. అందుకే కిరాతక రూపంలో వచ్చిన శివుణ్ణి అర్జునుడు యుద్ధం చేసి మెప్పించగలిగాడు, శివుడు వరమిచ్చాడు, ఎదిరిస్తే నన్ను కూడా జయించగలిగే శక్తి నీకు ఇస్తున్నానని. అంతటి గొప్పవాడు శివుడు, తనని కూడా జయించే వరం ఎవడని ఇచ్చుకుంటాడా, అలా ఇచ్చేవాడు శివుడు మాత్రమే అన్నారు. అత్యంత కరుణాస్వరూపుడు అర్జునుడికి ఆ జన్మలో నరుడిగా ఉన్నప్పుడు వరమిచ్చాడు కాబట్టే ఇంద్రకీల పర్వతం మీద పాశుపతం కోసం తపస్సు చేసినప్పుడు అర్జునుడు ఆయనతో యుద్ధం ఆ మాత్రం సేపు చేయగలిగాడు. లేదా మనం చేయగలమా, డామ్మని ఎగిరిపోమ్మడి ఉఫ్ఫుడ్డి ఎగిరిపోతాడు ఎవడన్నా. ఆ మహానుభావుడు కరుణాస్వరూపుడు వాళ్ళిద్దరిని నాకంటే మీరే గొప్పవాళ్ళు అనిపించుకుంటారు. ముఖ్యంగా కృష్ణ, నువ్వు అవతారమూర్తివి, విష్ణువువి, మనం త్రిమూర్తుల్లో నీకే ఎక్కువ స్థానం వచ్చుగాక అని వరమిచ్చేసేట. అందుకే విష్ణువుకి అంత ఉన్నత స్థానం వచ్చింది. ఇదిగో ఇది సాక్షాత్తుగా కేవలం శివపురాణంలో ఉన్న కథ కాదు. ఎవరికైనా అనుమానం ఉంటే వెళ్ళి భారతం ద్రోణపర్వం చూడండి. భారతం కంటే ప్రామాణిక గ్రంథం మరొకలేదు. కొన్ని పురాణాలు కూడా కాదనే మూర్ఖులు ఉండొచ్చుగాక. మహాభారతాన్ని కాదంటే వాడు బతికే లేదు. మహాభారతంలో ద్రోణపర్వంలో ఇదే చిట్ట చివరి ఘట్టం అన్నమాట. ఇదంతా వ్యాసుడు అశ్వత్థామకి చెప్పి, అశ్వత్థామ ఇప్పుడు అర్థమైందా మీ పూర్వజన్మ పుణ్యం, ఆ జన్మలో నువ్వు విగ్రహారాధన చేసావు, కొంచెమే శివానుగ్రహం పొందావు, వాళ్ళు లింగ పూజ చేశారు, లింగ పూజ చేసిన వాళ్లతో అర్చా పూజ చేసిన నువ్వు సాటి అవుతావా, ఎన్ని జన్మలెత్తినా విష్ణుస్వరూపుడయ్యా ఆయన, కృష్ణుడంటే సాక్షాత్తు త్రిమూర్తుల్లో ఒకడు, ఆయనలో సగభాగం అర్జునుడు, ఆ నరనారాయణుల చేతిలో ఓడిపోయినందుకు ఆనందించు, జయం పొందలేదని ఏడవకు అనగా, తాను కూడా శివభక్తుడు కనుక అశ్వత్థామ భక్తితో పరమేశ్వర ఇదా నేను చేసిన పొరపాటు అని పరమేశ్వరుడికి నమస్కరించుకుని వెళ్ళిపోయాడు. అదే విచిత్రం, ఇంత విన్నాడా మళ్ళీ మర్నాడు యుద్ధానికి వచ్చేటవాడు. అదే కర్మయోగం, మాయ అంటే ఇదే. చెప్పినంతసేపు ఈ పురాణం విన్నంతసేపు, అయ్యి బాబోయ్ మనం కూడా పద్మాగర్ గారు చెప్పినట్టే చేసేద్దాం, విభూతితో పూజించేద్దాం, రుద్రాక్షలతో పూజించేద్దాం, శివలింగాన్ని పూజిద్దాం అనిపిస్తుంది. మళ్ళీ విని కాసేపు బయటికి వెళ్ళాక, ఇడ్లీ తిందామా, వడ తిందామా, ఆవడ తిందామా, ఇంతే మాయ, మహామాయ. పురాణం విన్నంతసేపు మాత్రం ఏం చెప్పాడ్రా ఏం చెప్పాడ్రా అని బయటికి వెళ్ళాక దులుపుకెళ్ళి ఏం చెప్పాడంటాం అంటంట, అదే మహామాయ అన్నారన్నమాట. సరే ఏది ఏమైనా పరమాత్మ చరిత్ర వినడం చాలా అదృష్టమే కదా, తప్పక భక్తి శ్రద్ధలతో వినవలసింది. అప్పుడు పరమేశ్వరుడి ఆరాధనా విశేషాలు తెలుసుకుని అశ్వత్థామ వెళ్ళిపోయి తర్వాత రోజు మళ్ళీ మామూలుగా యుద్ధానికి వచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు వ్యాసుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అర్జునుడు కూడా ఆయనకి నమస్కరించి, వ్యాస మహర్షి, నాకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతోంది ఈ మధ్యన, అది మీతో చెప్పుకోవాలన్నట్ట. ఏమిటి అన్నాడు వ్యాసుడు. మరేం లేదండి, నేను రోజు యుద్ధాన్ని చేస్తున్నాను, మహాభారత యుద్ధం, ఇందులో కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళ మీదకి బాణాలు ఇస్తున్నాను, అప్పుడు తమాషా జరుగుతోంది, నేను ఎవడి మీదకైనా బాణం వేయగానే ఆ బాణం చివర నిలబడి ఒక సోలం పుచ్చుకుని ఒక మహాపురుషుడు ప్రత్యక్షమవుతున్నాడు. కిరణములుల్లసిల్ల తన్నకేల ఉదగ్రపు సూలమూని చెచ్చర మునుపోవుతుండే, తన చేతిలో ఒక భయంకర సోలం పట్టుకుని ఆ సోలం నుంచి రకరకాల కిరణాలు పుడుతూ ఉండగా, కాంతి ప్రజ్వరిల్లుతూ ఉండగా, ఒక మహాపురుషుడు నేను బాణం వేసిన వెంటనే ఆ బాణం కంటే ముందెళ్ళిపోతున్నాడు. వెళ్ళి నేను ఎవడ మీదకి వేశానో వాడిని పొడి చంపేస్తున్నాడు. ఆయన సోలంతో పొడిచి చచ్చిన వాడికి నా బాణం తగులుతోంది. అందరూ ఏమంటున్నారు? అర్జునుడు బాణం వేశాడు, వీడు చచ్చాడు అంటున్నారు. నిజానికి నాకంటే ముందు ఆ పురుషుడు ఎవడో వాడిని చంపుతున్నాడు. వాడు చంపాక చచ్చిన శవాన్ని నేను చంపుతున్నా. పేరు నాకు, చంపేవాడు వాడు ఎవడో తెలియటంలా. ఎవరు అతడు అంటే, అప్పుడు చెప్పాడు ఆయన, నాయన పూర్వజన్మలో నువ్వు నరుడనే పేరుతో ఈ నారాయణుడైన కృష్ణుడితో కలిసి గంధమాదన పర్వతం మీద శివలింగాన్ని పూజించావు. అప్పటి నుంచి శివుడు నిన్ను అభినందిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, నీ వెంట ఉండి రక్షిస్తున్నాడు. ఈ జన్మలో మళ్ళీ పాశుపతం కోసం ఇంద్రకీల పర్వతం మీద శివుడిని మెప్పించి తపస్సు చేసి ఆనందపెట్టావు. అప్పుడు శివుడు నీ శత్రువుల వధంతా నాది బాధ్యత అన్నాడు. అందుకే ఆ బాధ్యతను ఇప్పుడు ఇక్కడ నెరవేరుస్తున్నాడు. ఆయన నీ వెంట ఉండి ఎంత కరుణాస్వరూపుడో చూసావా? నువ్వు ఏ శత్రువును చంపాలనుకున్నా తానే చంపేస్తున్నాడు, పేరు నీకు వచ్చేలా చేస్తున్నాడు. తాను ముందే చంపచ్చాలా చంపట్లా, ఇదంతా అర్జునుడి ప్రతిభ అని లోకం అంతా అనుకునేలా చేస్తున్నాడు. ఆయన అపార కరుణాస్వరూపుడు. విభూతి పూసుకుని రుద్రాక్షలు పెట్టుకుని ఆ శివలింగాన్ని పూజించిన వాడికి అంతా శివుడే, ఆ శివుడే అనుగ్రహిస్తాడు, శత్రువులు లేకుండా చేస్తాడు, విజయం ఇస్తాడు, సంపదలు ఇస్తాడని చెప్పాడు వ్యాసుడు. అప్పుడు అర్జునుడు కూడా పులకించాడు. ఇది దివ్య కథ, అద్భుత కథ. కాబట్టి ఇదంతా మనం వినడం కాకుండా భక్తితో శ్రద్ధతో విభూతి శరీరమంతా పూసుకుని రుద్రాక్షలు ధరించి శివలింగాన్ని అశేష భక్తితో అఖండ భక్తితో పూజించాలి. జలధారతో పూజించాలి, పాలతో పూజించాలి, విభూతితో పూజించాలి, రుద్రాక్షలతో అభిషేకించాలి, రకరకాల పత్రాలు పుష్పాలు ఇవ్వాలి. శివుడికి ఏం పెద్ద కష్టమక్కర్లేదండి పూజ చేయడం. ఇదిగో రాజశేఖర చరిత్రలో మాదయ్య గారి మల్లన అంటాడు చిన్న పద్యంలో, నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరిసుమంతనెవ్వాడు పారవైచు, కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాఖి వానింటి మొల్ల చెట్టు. ఆ నీలకంఠుడి శిరస్సు మీద, శివుడి శిరస్సు మీద ఇన్ని నీళ్లు చల్లితే చాలట, పోని పూర్తిగా అభిషేకం అంతా చేయక్కర్లా, కాసి నీళ్లు అలా చల్లేస్తే గ్లాసు పుచ్చుకునో చెంచా పుచ్చుకునో ఆ మాత్రానికే సంతోషపడిపోయి వాడింట్లో కామధేనువుని కట్టేస్తాట. కామధేనువు మన దొడ్లో ఉంటే ఏమంటే అది అయిపోతుంది, మనకి కోరిన కోరికలు తీరుస్తుంది గనక. ఆయన మీద ఇంత పత్రి అని కూడా అలా పత్రి అని వికృతిగా వాడాడు. పూజను కూడా భక్తితో చేయకపోయినా ఏదో బిల్వదళం అలా విసిరేస్తే చాలు శివలింగం మీద, ఆ మాత్రానికే రవ్వంత పత్రి వేస్తేనే ఆయన ఆనందపడిపోతాట. ఇసుమంత అన్నాడు కొండంత పత్రి అక్కర్లా, కొంచెం పత్రి వేయగానే పులకించిపోయి దొడ్లో కల్పవృక్షాన్ని కడతాడు. దొడ్లో కల్పవృక్షం ఉంటే ఏమిటి, ఎప్పుడు ఏం కావాలంటే ఆ కోరిన కోరిక తీరుస్తుంది. కల్పవృక్షం అంటేనే కోరిన కోరికలు తీర్చే చెట్టు అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నీళ్ళకేమో కామధేనువు, పత్రికేమో వృక్షం, వృక్షం నుంచి పత్రి పుడుతుంది, కామధేనువు నుంచి నీరు పాలు అన్నీ పుట్టుకొస్తాయి. అందుకే ఈ రెండింటికి సంబంధం పొమ్మన్నారు. అంటే ఇంత పత్రి వేస్తే ఆ వెంటనే కల్పవృక్షం వస్తుంది దొడ్లోకి. ఆ మాత్రానికే సంతోషపడి అవ్యాజ కరుణామూర్తి శివుడు, రుద్రుడు, మహాత్ముడు, భక్త వశంకరుడు, శంకరుడు, దుష్ట మదా సురేంద్ర నాశంకరుడు ఆయన, అటువంటి పరమాత్మని భక్తితో పూజించండి తరించండని శౌనకాది మహర్షులకి సూత్రుడు చెప్పాడు. దీనిని విజ్జేశ్వర సంహిత అంటాం. శివపురాణంలో ఉన్న సంహితలలో మొదటి సంహిత. ఈ సంహిత వినగానే 3 రోజుల పాటు ఈ సంహిత విన్న వెంటనే ఆలస్యం లేకుండా, మరీ ఎక్కువ కాలం కాకుండా, శివాలయంలో 3 రోజులు రోజు 3 ప్రదక్షిణలు చేస్తే అటువంటి వాడికి ఈ జన్మతోటే విముక్తి అయిపోతుంది, వచ్చే జన్మ ఉండదు, వచ్చే జన్మ లేకుండా శివ సాన్నిధ్యానికి వెళ్ళి తీరతట. అంత గొప్పది సర్వం శ్రీ శివార్పణమస్తూ.